ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम अज्ञानातिमिरन्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं वाञ्छाकल्पतरोभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा 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 हरे हरे। मुखं करोति वाचालं पंगुं लंगायते गिरीं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणां। మళ్ళీ మనందరం ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో గత వారం మనం ఈ ఐదు అంశాలు చెప్పుకున్నాం కదా, ఐదు అంశాల గురించి చర్చ చేశాం. ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి, కాల, కర్మ అనేటువంటి విషయాల గురించి చెప్పుకున్నాం. ఈ ఐదు విషయాల్లో మనం చాలా ముఖ్యమైనటువంటిది, మిగిలిన అంశాలన్నింటికి మూలమైనటువంటిది ఏమిటి అనేటువంటిది మనం చర్చ చేశాం. అది ఈశ్వరుడు. సో ఒక చిన్న ఎక్సర్సైజ్ లాంటిది, ఈశ్వరుడు మిగిలిన నాలుగు అంశాలకి కూడాను మూలం అని చెప్పేసి అంటున్నాం కదా, దాన్ని డైరెక్ట్ గా ప్రత్యక్షంగా ఎస్టాబ్లిష్ చేసే విధంగా భగవద్గీతలో ఏం శ్లోకాలు ఉన్నాయి? ఈశ్వరుడు మిగిలిన వాళ్ళందరికీ కూడా మూలాధారుడు అని చెప్పేసి అనటానికి డైరెక్ట్ గా శ్లోకాలు ఏమున్నాయి, అది మనందరం కూడాను అది గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ గా ఉండేటువంటి ఆ శ్లోకాలు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, చెప్పగలరు ఎవరైనా? జీవుడికి మొట్టమొదట జీవుడికి భగవంతుడు లేదా ఈశ్వరుడు మూలాధారుడు అని చెప్పడానికి ఏం శ్లోకం ఉంది? ఈశ్వరం సర్వభూతానా, బట్ అది చెప్తుంది ఏంటంటే ప్రతి జీవిలో నేను హృదయంలో పరమాత్మ రూపంలో ఉంటానని చెప్పేసి అంటున్నాడు, కానీ నేను మూలాధారుడిని అని చెప్పేసి అనడానికి ఏమిటి? అహం సర్వస్య ప్రభో అది అంతటి గురించి చెప్తుంది, బట్ జీవిని ప్రత్యక్షంగా జీవి గురించి మాట్లాడేటువంటిది అది జీవ అది అది దట్ ఈస్ వన్ ఒకటి. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్టానింద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. అది తన అంశం అంటున్నాడు గాని తానే జీవికి సర్వస్వం అనే అర్థం వచ్చే విధంగా ఇంకోటి ఉంది శ్లోకం. అది అది ప్రతి జీవికి నేను శ్రేయోభిలాషి నేను అంటుంది, కానీ జీవికి అంతా నేనే, తండ్రి నేనే. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి తాషాం బ్రహ్మ మహద్యోనిర్ అహం బీజ ప్రదహపిత. సో ఇది డైరెక్ట్ గా జీవికి నేను మూలం నేనే అనేటువంటి చెప్పడానికి భగవంతుడు ప్రత్యక్షంగా భగవద్గీతలో చెప్తున్నటువంటిది అన్నమాట. సో జీవికి భగవంతుడు మూలాధారం అని మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు భగవద్గీత ద్వారా. ఇక రెండోది, ప్రకృతికి భగవంతుడు మూలాధారం అని చెప్పడానికి ఏముంది భగవద్గీతలో? మనం భగవద్గీత శ్లోకాలనే మనం ముఖ్యంగా తీసుకోబోతున్నాం, ఎందుకనంటే సాధారణంగా మనం ప్రీచింగ్ చేసేటప్పుడు ఉపయోగించాల్సినటువంటి బుక్ ఏమిటంటే భగవద్గీత. ప్రభుపాదులు వారు ఏమన్నారంటే, ఇఫ్ యూ నో దిస్ వన్ బుక్ యూ కెన్ డిఫీట్ ఆల్ ద ఫిలాసఫీస్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పేసి అన్నారు ప్రభుపాదులు. ఈ ఒక్క పుస్తకం గనక నీకు తరువుగా తెలిసినట్లయితే ప్రపంచంలో ఉండే అన్ని సిద్ధాంతాలని కూడాను, అంటే అపసిద్ధాంతాలన్నింటినీ కూడాను దీంతో మనం పూర్తిగా ఓడించవచ్చు అని ప్రభుపాదులు వారు అన్నారు. ఈ ఒక్క పుస్తకం మీద పూర్తి పట్టు ఉన్నట్లయితే, పట్టు అంటే నా ఉద్దేశం ఒక జ్ఞానిలాగా పట్టు కాదు, జ్ఞానికి 700 శ్లోకాలు చెప్పమని చెప్పేస్తాడు, కానీ ఆ సిద్ధాంతం మీద పట్టు ఉండాలి, అవగాహన కలిగి ఉండాలి పూర్తిగా, అంటే అచింత్య భేదాభేద తత్వం మీద పూర్తి అవగాహన కలిగినటువంటి వాడు. ఏ సిద్ధాంతనైనా సరే దాంట్లో ఉండేటువంటి చిన్న చిన్న మర్మాలని చెప్పగలుగుతాడు అన్నమాట. సో మనందరం కూడాను ఇక్కడ దేనికోసం అసెంబ్లీ అవుతున్నాం అంటే అలాంటి ఒక వ్యక్తిగా తయారవడం కోసం కదా. రేపు పొద్దున మనం ఎంతో మందికి ఎంతో మందితో ఇంటరాక్ట్ చేయగలుగుతాం. ఇంటరాక్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం చెప్పిన కొన్ని మాటలు వాళ్ళు వినొచ్చు, కానీ కొన్ని వాళ్ళు ప్రశ్నలు వేసినప్పుడు, వాళ్ళు కొన్ని క్లిష్టమైన ప్రశ్నలు వేసేటప్పుడు, వాళ్ళు సైద్ధాంతికంగా ప్రశ్నించినప్పుడు మన పరిస్థితి ఏంటి, మన కోర్ ఫిలాసఫీ ఏమిటని వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు, లేదా దానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు వేస్తారనుకుంటున్నారు. మన దగ్గర సమాధానం లేకపోతే మనల్ని వాళ్ళు ఎలా చూస్తారంటే కేవలం సెంటిమెంటల్ భక్తుల కింద చూస్తారు. ఏదో వీళ్ళకేమి లేక ఏదో ఇందులోకి వచ్చారు, కానీ ఒక కన్విక్షన్తో ఇందులోకి వచ్చారు అనేటువంటి భావంతో వారు మన మాటల్ని యాక్సెప్ట్ చేయరు. సో మీరందరూ కూడా ప్రస్తుతం లేదా ఫ్యూచర్ లో, ప్రస్తుతం ఆల్రెడీ మీరు చాలా మందితో డీల్ చేస్తున్నారు, రోజుకి ఎన్నో వందల మంది మీ దగ్గరకు వచ్చి పుస్తకాలు కొంటున్నారు. బట్ మీరు వాళ్ళకి అమ్మే విధానం ఏమిటి, లాస్ట్ టైం నేను మీకు చెప్పాను, అమ్మే విధానం ఏమిటంటే ఈ పుస్తకం కొనండి ఎవరికో అన్నం పెట్టిన వాళ్ళు అవుతారని, ఆ ఉద్దేశంతో మనం పుస్తకాలు అమ్ముతున్నామా, లేకపోతే పుస్తకాలని మన కన్విక్షన్ వారికి ఇచ్చి ఆ పుస్తకాలను అమ్మి ఆ పుస్తకాలను చదవమని వాళ్ళని ప్రేరేపిస్తున్నాం, దాని మీద ఆధారపడి. అంటే అలా మనం చేయగలగాలి అని అంటే మనకి మూల సిద్ధాంతం పూర్తిగా మనకు తెలుసుండాలి, తరోగా తెలుసుండాలి. సో అందుకే ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా. సో ఇప్పుడు నేను జీవుడికి కృష్ణుడే మూలాధారం అని చెప్పేది ఏముంది అని అంటే చాలా శ్లోకాలు వచ్చాయి చూడండి, చాలా శ్లోకాలు వచ్చాయి. అంటే ఈ శ్లోకాలన్నీ జీవుడికి భగవంతుడికి మధ్య ఉండేటువంటి రిలేషన్షిప్ తెలియజెప్పేటువంటి శ్లోకాలే ఇవన్నీ కూడాను, కరెక్టే. బట్ మూలమైనటువంటిది తాసాం బ్రహ్మ మహద్యోనిర్ అహం బీజ ప్రదప్పిత. అలాగే ప్రకృతికి సంబంధించి భగవంతుడికి ప్రకృతికి మధ్య ఉన్న సంబంధాన్ని చర్చించేటువంటి శ్లోకాలు ఏమున్నాయి భగవద్గీతలో చెప్పండి. మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్వి పరివర్తతే. అదేం చెప్తుంది, ఈ ప్రకృతిని నేను నియంత్రిస్తూ ఉన్నానని చెప్పేసి అంటుంది, అంతే కదా, ఈ ప్రకృతిని నేను నియంత్రిస్తూ ఉన్నానని చెప్పేసి అంటుంది. అది ఒక ముఖ్యమైనటువంటి అవగాహన. బట్ ఇంకా కొన్ని చెప్పండి ప్రకృతికి భగవంతుడికి మధ్య సంబంధాన్ని తెలియజెప్పే శ్లోకాలు. భూమి రాపో అనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతియమ్మే భిన్న ప్రకృతి రష్టదా. వెరీ గుడ్. భిన్న ప్రకృతి అంటే ఇది భిన్న ప్రకృతి. భిన్న ప్రకృతి అంటే ఏమిటో తెలుసా, విడివడినటువంటి అంటే సెపరేటెడ్ ఎనర్జీ ఆఫ్ ది లార్డ్. దేర్ ఇస్ ద డైరెక్ట్ ఎనర్జీ ఆఫ్ ది లార్డ్, సెపరేటెడ్ ఎనర్జీ ఆఫ్ ది లార్డ్. సెపరేటెడ్ అంటే భగవంతుడి నుంచి విడివడినటువంటి, భగవంతుడి నుంచి వేరుపడినటువంటి శక్తి. వేరుపడినటువంటి శక్తి అంటే ఏమిటి, డైరెక్ట్ ఎనర్జీ, సెపరేటెడ్ ఎనర్జీ, భిన్న ప్రకృతి. మనందరం భిన్న ప్రకృతికి వస్తాం. దాని తర్వాత శ్లోకాలు కూడా ప్రకృతి గురించి చెప్తున్నాడు కదా, ఎన్నో అధ్యాయంలో ఈ మాట ఎవరికైనా తెలుసా, నాలెడ్జ్ ఆఫ్ ది సుప్రీం 7th చాప్టర్ భగవద్ విజ్ఞానం 7th అధ్యాయం మొట్టమొదటి ఇంపార్టెంట్ అధ్యాయం. భక్తి యోగంలో ఉండే 6 అధ్యాయాల్లో మొట్టమొదటి చాలా ఇంపార్టెంట్. భగవద్గీత మనకు తెలుసు 18 అధ్యాయాల్లో ఒక కవర్ మొదట 6 అధ్యాయాలు, ఇంకొక కవర్ చివరి అధ్యాయాలు, మధ్యలో ఉండేది సారాంశం, అదే 7 నుంచి 12. ఆ 7th అధ్యాయంలో తనకు సంబంధించినటువంటి విశేషాలు, మనకు సంబంధించినటువంటి విశేషాలు భగవంతుడు చెప్తున్నాడు. ఈ శ్లోకం కాక ఇంకా ప్రభు చెప్పిన శ్లోకం కాక ఇంకేమున్నాయి చెప్పండి, ప్రకృతికి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం గుర్తు రావట్లేదా. అపరేయమితస్త్వన్యం ప్రకృతి విద్ధి మే పరాం జీవభూత మహాబాహో ఏదం ధార్యతే జగత్. అపరేయమితస్త్వన్యం, పరాప్రకృతి అపరాప్రకృతి అనేటువంటి రెండు ప్రకృతుల గురించి భగవంతుడు చెప్పాడు. పరాప్రకృతి అనంటే ఉన్నతమైనటువంటి ప్రకృతి, ఆ ఉన్నతమైనటువంటి ప్రకృతి ఎవరు, జీవులందరూ కూడా. అపరాప్రకృతి అనంటే జీవం లేనటువంటి ఈ సృష్టి అంతా కూడాను. ఈ రెండు కలగలిపినటువంటిదే జీవభూత మహాబాహో ఏదం ధార్యతే జగత్. సో ఈ రెండిటికీ మూలం నేనే అని మళ్ళీ భగవంతుడు చెప్తున్నాడు. అంటే పరాప్రకృతికి అపరాప్రకృతికి మూలం నేనే, ఈ ప్రకృతిని నియంత్రించేటువంటి వాణ్ణి నేనే అని భగవంతుడు చెప్తున్నాడు. సో ఇందాక నేను ఒక మాట అడిగాను కదా, సెపరేటెడ్ ఎనర్జీ అంటే ఏమిటి, వాట్ ఈస్ కాల్డ్ సెపరేటెడ్ ఎనర్జీ అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి. భగవంతుడి యొక్క ప్రత్యక్షంగా ఉండేటువంటి శక్తి ఏమిటి, పరోక్షంగా ఉండేటువంటి శక్తి ఏమిటి, సెపరేటెడ్ ఎనర్జీ, విడివడినటువంటి శక్తి. ప్రత్యక్ష శక్తి అని అంటే భగవంతుడి చేత డైరెక్ట్ గా కంట్రోల్ చేయబడేటువంటి శక్తి ప్రత్యక్ష శక్తి. ఏమిటా శక్తి? భగవంతుడి చేత డైరెక్ట్ గా కంట్రోల్ చేయబడే శక్తి అంతర్గత శక్తి. అంతర్గత శక్తి అని అంటే భగవంతుడి యొక్క అనుయాయులందరూ కూడా వైకుంఠ లోకాల్లో ఉండేటువంటి మేనిఫెస్టేషన్ అంతా కూడా, వైకుంఠంలో ఉండేదంతా కూడా భగవంతుడి యొక్క అంతరంగ శక్తి. ఇక బాహ్య శక్తి, తటస్థ శక్తి అనేటువంటి దాన్ని ఏమంటారు? సెపరేటెడ్ ఎనర్జీ అంటారు. సెపరేటెడ్ ఎనర్జీ హ్యాస్ టూ డివిజన్స్, వన్ ఈస్ బాహ్య శక్తి, ఇంకోటి తటస్థ శక్తి. అయితే దీనికి సెపరేటెడ్ ఎనర్జీ అని ఎందుకన్నారు? విడిపడిన శక్తి అని ఎందుకన్నారు? భిన్న ప్రకృతి కదా, ఎందుకనుకున్నాం? భూమిరాపు అనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకారం ఇతి ఎమ్మే భిన్న ప్రకృతి రష్టద. ఈ భిన్న ప్రకృతి అంటే ఏమిటి? భగవంతుని యొక్క విడిబడినటువంటి ఎనర్జీ అని అంటే భగవంతుని యొక్క డైరెక్ట్ కంట్రోల్ దీంట్లో లేదు, ఇండైరెక్ట్ కంట్రోల్ ఉంది. డైరెక్ట్ కంట్రోల్, మరి డైరెక్ట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ చాయేవ యస్య భువనాని బిభర్తి దుర్గా ఇచ్చానురూపమపియశ్చ చేష్టతేష గోవిందమాది పురుషం తమహం భజాను. ఈ సృష్టి స్థితి లయ ఈ మూడు కూడా, ఈ భౌతిక ప్రపంచంలో ఈ మూడు కూడాను ఎవరి అధ్యక్షతన జరుగుతున్నాయనంటే దుర్గాదేవి అధ్యక్షతన జరుగుతుంది. దుర్గాదేవిని నియంత్రించేటువంటి వాడు మళ్ళీ శివుడు. శివుణ్ణి నియంత్రించేటువంటి వాడు, శివుడు నియంత్రించేటువంటి వాడు అనే కంటే శివుని రూపంలో భగవంతుడు ఆ దుర్గాదేవిని నియంత్రిస్తున్నాడు. శివుని రూపంలో లాస్ట్ టైం మనం భాగవతం క్లాస్ లో మనం కొన్ని ఒక మాట చెప్పుకున్నాం. ఈ భౌతికమైనటువంటి ఈ శక్తి ఏదైతే ఉందో ఇది అన్మానిఫెస్టెడ్ ఫామ్ లో, అన్మానిఫెస్టెడ్ అంటే ప్రకటిత అప్రకటిత రూపంలో, దాన్ని ఏమంటారు? భౌతిక శక్తి అప్రకటిత రూపాన్ని ఏమంటారు? మీరందరూ చాలా సంవత్సరాలు గడిపారు కృష్ణ చైతన్యంలో, ప్రభుపాదులు వారు పుస్తకాలు చదివారు, వందల క్లాసులు విన్నారు, ఈ విషయాలన్నీ తెలిసి ఉండాలి. అంటే కనీసం సిద్ధాంత రూపంలో తెలిసి ఉండాలి, అవగాహన పూర్తిగా లేకపోయినా సిద్ధాంత రూపంలో తెలిసి ఉండాలి. అప్రకటిత రూపం అంటే భౌతిక శక్తి యొక్క అప్రకటిత రూపం, అన్మానిఫెస్టెడ్ స్టేట్ ఆఫ్ మెటీరియల్ ఎనర్జీ. సరే, ఇంగ్లీష్ లో ఒకవేళ అవగాహన గుర్తు తెచ్చుకోవడం కోసం, అన్మానిఫెస్టెడ్ స్టేట్ ఆఫ్ మెటీరియల్ ఎనర్జీ అంటే ఏదో మీరు చెప్పలేకపోతే నేను అది సంతోషపడతాను అనుకోకండి. మీరు చెప్పలేకపోతే నాకు చాలా బాధగా ఉంది, ఎందుకంటే మనం యాక్చువల్ గా లీడ్ చేయబోతున్నాం ప్రపంచానికి. మనం శిక్షణ ఇచ్చేటువంటి వాళ్ళం మనందరం. మనకే సరిగ్గా తెలియకపోతే మనం వేరే వాళ్ళకి ఎలా చెప్పగలుగుతాం? మీరందరూ ఏదో ఒక స్టేజ్ లో ప్రీచర్సే కదా ప్రస్తుతం ఉండేటువంటి వాళ్ళందరూ కూడా. ప్రీచర్స్ కి తప్పనిసరిగా ఈ విషయాలు తెలియవస్తుంది. అన్మానిఫెస్టెడ్ స్టేట్, అప్రకటిత రూపం. ప్రధాన్ మహత్తత్వ, ఈ మాటలు విన్నారు కదా. ఈ ప్రధానం లేదా మహత్తత్వ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? ఎక్కడుంటుంది? ఎవరి చేతిలో ఉంటుంది? మహావిష్ణువు, మహావిష్ణువు చేతిలో ఉంటుంది. ఈ మహావిష్ణువు ఈ అప్రకటితమైనటువంటి భౌతిక శక్తి మీద తన దృష్టిని సారించినప్పుడు ఆ భౌతిక శక్తి అనేటువంటిది అలజడికి గురై దాని ద్వారా ఏమవుతాయి? జీవులందరూ కూడా ఆ భౌతిక శక్తిలోకి ప్రవేశపెట్టబడతారు. మొట్టమొదటి జీవి ఎవరు? బ్రహ్మదేవుడు. అక్కడి నుంచి ఆ మేనిఫెస్టేషన్ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వస్తాయి. సో ఏదైతే దృష్టి పెడతాడో భగవంతుడు, ఏదైతే దృష్టి పెడతాడో ఆ దృష్టి ఎవరు? శివుడు. ఆ దృష్టే శివుడు. సో ఆ రకంగా ఆ దృష్టి శివుడు, ఆ శక్తి దుర్గా. కాబట్టి శివుడు దుర్గ ఇద్దరు కూడాను ఈ భౌతిక ప్రపంచానికి తల్లిదండ్రులు లాంటి వారు. సో వారు డైరెక్ట్ గా తల్లిదండ్రులు కాబట్టి ఈయన డైరెక్ట్ గా భిన్న ప్రకృతి అని చెప్పేసి అన్నారు. ఇట్ ఇస్ నాట్ డైరెక్ట్ ఎనర్జీ, ఇట్ ఇస్ ఇండైరెక్ట్ కంట్రోల్. డైరెక్ట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? శివుడు దుర్గ చేతిలో ఉన్నది డైరెక్ట్ కంట్రోల్. మహాశివుడు, సంకర్షణుని యొక్క విస్తారం, ఆ దృష్టి, భగవంతుని యొక్క దృష్టి, సంకర్షణ యొక్క విస్తారం. మళ్ళీ వేరే శివులు ఉన్నారు. ఆ శివులు వేరే ఎవరు? బ్రహ్మ నుంచి పుట్టినటువంటి వాడు రుద్రుడు, వాళ్ళందరూ వేరు. ఆ రుద్రుడు మళ్ళీ 11 రుద్రులుగా ఎక్స్పాన్షన్ చేయడం, ఇవన్నీ కూడా మనకి ఎక్కడున్నాయి? భాగవతం ఫస్ట్ క్యాంటో సెకండ్ క్యాంటోలో ఉన్నాయి. ఈ మొత్తం డిస్క్రిప్షన్ అంతా ఉంది, ఎలా ఎవరు ఎలా వచ్చారు అనేటువంటిది అంతా కూడా ఉంది, సృష్టి రహస్యం అంతా కూడా. నాకు మొట్టమొదట భాగవతం ఫస్ట్ క్యాంటోలో, మీరు ఇదేనా, భాగవతం ఫస్ట్ క్యాంటోలో మహావిష్ణువు ఈ కారణ జలంలో ఉండి యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆయన యొక్క ఈ శరీరపు ఏమంటారు, రోమకూపమా, స్వేదరంధ్రాల నుంచి ఈ రకరకాలైనటువంటి విశ్వాలు ఒక్కొక్కటి జనిస్తూ ఉన్నాయి, మళ్లీ అందులోకి వెళ్లిపోతూ ఉన్నాయని ఆ బొమ్మ చూసేసరికి, ఆ పిక్చర్ చూసేసరికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే అప్పటి వరకు నాకు ఉన్నటువంటి ఊహ వేరు, అంటే సృష్టి ఎలా జరిగింది అనేటువంటిది నాకున్నటువంటి ఊహ వేరు. ఈ ఫోటో చూసేసరికి, ఈ పిక్చర్ చూసేసరికి చాలా ఇంట్రెస్ట్ కలిగింది. అంటే ఏం జరుగుతుంది, ఎలా ఈ మేనిఫెస్టేషన్ అంతా వస్తుంది అనేటువంటి కుతూహలం చాలా కలిగింది. అప్పుడు చాలా మంది డివోటీ దగ్గరికి వెళ్లి అడిగినా సరిగ్గా అవగాహన చేసి చెప్పినటువంటి వాళ్లకు దొరకలేదు, బట్ ఒకరిద్దరు చెప్పారు నాకు. సో అప్పుడు చాలా ఎన్నో మిస్కన్సెప్షన్స్ పోయి చాలా స్థిరపడింది అనమాట, అంటే కన్సెప్షన్ స్థిరపడింది అనమాట, సృష్టిలా జరుగుతున్నది. సో ఈ రకంగా భిన్న ప్రకృతి రష్టదా అనంటే, భిన్న ప్రకృతి అనంటే విడిపడినటువంటి శక్తి అనంటే భగవంతుడు డైరెక్ట్ గా దాన్ని కంట్రోల్ చేయడు. ఎవరి ద్వారా కంట్రోల్ చేస్తాడు? శివుడు మరియు దుర్గ ద్వారా కంట్రోల్ చేస్తారు. ప్రభుపాదులు వారు ఒక ఇంట్రెస్టింగ్ ఉదాహరణ ఇస్తారు. ఏమిటో ఇంట్రెస్టింగ్ ఉదాహరణ తెలుసా? నేను మీతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాను అనుకోండి, నేను లెక్చర్ చెప్తున్నాను, నేను పాఠం చెప్తున్నాను, దాన్ని మీరు వింటున్నారు, ఇది డైరెక్ట్ రిలేషన్షిప్. సపోజ్ ఆ లెక్చర్ ని టేప్ రికార్డ్ ద్వారా వినడం ఇండైరెక్ట్ రిలేషన్షిప్. అంటే రెండు కూడా లెక్చర్ చెప్తున్నట్టే, కానీ దీనికి దానికి ఏమిటి తేడా? ఒకే అదే పర్సన్ చెప్తున్నాడు, దీనికి దానికి ఏమిటి తేడా? ఆలోచిద్దాం ఒకసారి, ఆలోచించండి, ఏమిటి దీనికి దానికి? అక్కడ కూడా వ్యక్తి కనిపించవచ్చు, అంటే వీడియో లెక్చర్ మనం పెట్టాం అనుకున్నది ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు కూడా వ్యక్తి కనబడచ్చు. ఎట్లా అంటే, మురళి గోవింద వెరీ ఇంటెలిజెంట్ బాయ్, చూసారా? ఇంకోటి, ఏదైనా కావాలంటే అడగొచ్చు, మధ్యలో ఆపి కావాలంటే అడగొచ్చు, అది ఒక ఆస్పెక్ట్. ఇంకో ఆస్పెక్ట్, ఇంకా అలాంటివి చెప్పండి కొన్ని ఆస్పెక్ట్స్. బాడీ వైబ్రేషన్, అక్కడ కూడా బాడీ వైబ్రేషన్ అంతా నేను చెప్తుంది, వీడియో రికార్డింగ్ చేస్తారు, బాడీ వైబ్రేషన్ అంతా క్లియర్ గా తెలుస్తుంది కదా. బట్ ఎక్స్ప్రెషన్, నేను అంటుంది ఎక్స్ప్రెషన్, ఇక్కడ మీరు వీడియో రికార్డింగ్ లో క్లియర్ గా, ఇన్ఫాక్ట్ మీరు ఇందులో సరిగ్గా చూడలేకపోవచ్చు, బట్ ఆ వీడియోలు ఇంకా ఎక్కువగా చూడొచ్చు, చక్కగా చూడొచ్చు. ఇంకో పాయింట్ ఉంది, చాలా ఇంపార్టెంట్ పాయింట్, మనం ఏదైనా చేస్తే అతడు సరిదిద్దొచ్చు, వీడియోలో ఉండే వ్యక్తి సరిదిద్ద. మంచి అబ్జర్వేషన్, వెరీ గుడ్ అబ్జర్వేషన్. ఇంకా ఇంకా చాలా ఇంపార్టెంట్ ఒకటి ఉంది, అది నేను వినాలనుకుంటున్నాను మీ దగ్గర నుంచి. అదే తులసీనారాయణ కూడా చెప్పింది అదే, అంటే మనం ఏదైనా చేస్తే అతను గమనించగలుగుతాడు, ప్రత్యక్షంగా ఉంటే గమనించగలుగుతాడు, ఈ వీడియో రికార్డింగ్ లో ఉన్నప్పుడు గమనించడు. ఇంకా బట్ ఒక విషయం ఏంటంటే, ఆ ప్యూర్ డివోటీతో ఉండే రిలేషన్షిప్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఆ ప్యూర్ డివోటీతో రిలేషన్షిప్ ఉంటే అతను డైరెక్ట్ గా మాట్లాడుతున్నా మనం బెనిఫిట్ పొందొచ్చు, బట్ అతను రిలేషన్షిప్ ని గుర్తు చేసుకుని ఆ వీడియో లెక్చర్ విన్నా కూడాను బెనిఫిట్ మనం పొందొచ్చు. బట్ ఇంత పొందకపోవచ్చు, బట్ కొంతమేరకు పొందొచ్చు అంటున్నాను నేను. బట్ ఇంకొక ముఖ్యమైన ఎలిమెంట్ ఉంది, ఐ కాంటాక్ట్ కూడా రికార్డ్ చేయొచ్చు. ఈ రోజుల్లో ఐ కాంటాక్ట్ కూడా రికార్డ్ చేయొచ్చు, ఐ కాంటాక్ట్ డైరెక్ట్ గా ఫీల్ అవుతాం. ఎస్, మోటివేషన్, ఓకే. ఎనీవే, దీన్ని మానిపులేట్ చేయలేము, దాన్ని మానిపులేట్ చేయొచ్చు. మానిపులేట్ చేయడం అని అంటే నువ్వు ఎన్నిసార్లైనా దాన్ని రివైండ్ ఫార్వర్డ్ ఏవైనా నువ్వు చేసుకోవచ్చు, బట్ లైవ్ లెక్చర్ నువ్వు అలా చేయడానికి వీల్లేదు. తేడా అర్థమవుతుందా? అది చాలా ముఖ్యమైనటువంటి తేడా, చాలా ముఖ్యమైన. యూ కెనాట్ ఎడిట్ దిస్, యూ కెన్ ఎడిట్, యూ కెన్ మ్యానిపులేట్, యూ కెన్ ఇంటర్ప్రెట్ ఎనీథింగ్ యూ కెన్ డూ బికాజ్ ఇట్ ఈస్ సెపరేటెడ్ ఎనర్జీ. అంటే అర్థమవుతుందా అంటే ఏమిటో, మీరు అంటే జీవశక్తి అంటే మనం తటస్థ శక్తి భౌతిక శక్తిని కావాలంటే కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయొచ్చేమో కానీ ఎవరిని కంట్రోల్లో పెట్టుకోలేవు. భగవంతుని యొక్క డైరెక్ట్ కంట్రోల్లో ఉండేటువంటి ఆధ్యాత్మిక శక్తిని నువ్వు మ్యానిపులేట్ చేయలేవు. బట్ దీన్ని మ్యానిపులేట్ చేయొచ్చు, చేయడానికి అవకాశం ఉండింది. చేయలేవు, యాక్చువల్గా నువ్వు చేయలేవు, బట్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేయొచ్చు. అందుకే ప్రభుపాదుల వారు ఏమన్నారు, మెటీరియల్ ఎనర్జీ ఇస్ ఎ సెపరేటెడ్ ఎనర్జీ, భిన్న ప్రకృతి. భిన్న ప్రకృతి అని అంటే ఈ జీవి భౌతిక శక్తి మీద ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నం చేయవచ్చు. ఏమనుకుని కృష్ణుడు లేడులే, నేనే ఈశ్వరుని అవుతాను, నేనే కృష్ణుని అవుతాను, నేనే దానికి భర్తనవుతానని చెప్పేసి ప్రయత్నం చేయవచ్చు. బట్ ఫైనల్ గా ఎవరి యొక్క దీంట్లో చిక్కుకుపోతాడు, అది భగవంతుడి యొక్క దివ్యశక్తి కాబట్టి. దైవీయేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయమేతం తరంతతే. అది భగవంతుడి యొక్క ఎనర్జీ అనేటువంటిది అతను మర్చిపోతున్నాడు కాబట్టి దాన్ని కంట్రోల్ చేసే పరిణామంలో తాను ఇరుక్కుపోతున్నాడు. సో భిన్న ప్రకృతి అని అంటే సెపరేటెడ్ ఎనర్జీ, డైరెక్ట్ కంట్రోల్ లేదు కాబట్టి మనకు అలాంటి ఫీలింగ్ కలగొచ్చు అనమాట. ఐ కెన్ కంట్రోల్, ఐ కెన్ మ్యానిపులేట్ అనేటువంటి ఒక ఫీలింగ్ కలగొచ్చు అనమాట. జస్ట్ లైక్ ప్రభుపాద్ గేవ్ ఎగ్జాంపుల్. ఇది వీడియో లెక్చరే కదా, వీడియో లెక్చర్ కాబట్టి నేను ఏమైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, పడుకొని వినొచ్చు. బట్ అదే వ్యక్తి ఎదురుగా ఉంటే నువ్వు పడుకొని వినలేదు, ఎందుకో నీ యొక్క హృదయం ఒప్పుకోదు. ఆయన చూస్తున్నాడు, చూస్తున్నాడు కాబట్టి అది రెస్పెక్ట్ఫుల్ కాదు కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి, మర్యాదగా ఉండాలని, అవునా కదా. బట్ అది వీడియో లెక్చర్ అయితే నువ్వు పెద్ద పెద్ద పట్టించుకోకపోవచ్చు. సో ఇది తేడా అనమాట. అంటే భగవంతుడి యొక్క డైరెక్ట్ రిలేషన్షిప్ ఉండే ఎనర్జీని మనం చూసే విధానం వేరు, భగవంతుడి యొక్క డైరెక్ట్ కంట్రోల్ లేనటువంటి దాన్ని చూసే విధానం వేరు. సో ఇది భిన్న ప్రకృతి నష్టం. సో లెసన్ అర్థమైందా దీని నుంచి? నేను చెప్తున్న పాయింట్ అర్థమైంది కదా. సో ఈ రకంగా భగవంతుడికి జీవికి ఉండే సంబంధం మనం ఇప్పుడు చెప్పుకున్నాం, భగవంతుడికి తర్వాత ప్రకృతికి ఉండే సంబంధం చెప్పుకున్నాం, భగవంతుడికి సమయానికి ఉండే సంబంధం డైరెక్ట్ గా శ్లోకంలో ఎవరికైనా గుర్తుందా? నాకు లేదు, నాకు ఆ శ్లోకం గుర్తులేదు, బట్ దాని పర్పట్ అట్లీస్ట్ దాని మీనింగ్ గుర్తుందా ఎవరికైనా? ఎక్కడ చెప్పాడు భగవంతుడు గుర్తుందా? 11th చాప్టర్ లో కాదు, 10th చాప్టర్. అది కూడా 11th చాప్టర్ లో కూడా ఉంది, కరెక్ట్. 10th చాప్టర్ లో కూడా ఉంది. 10th చాప్టర్ లో అన్ని ఒక్కొక్క దాన్ని డిస్క్రైబ్ చేస్తూ టైమ్, ఐఎమ్ ఆఫ్ ఆల్ ది డిస్ట్రాయర్స్ ఐఎమ్ ది టైమ్, నశింపజేయే అంశాల్లో నేను సమయాన్ని అనే మాట గుర్తుందా ఎవరికైనా? అది ఎందులో రాస్తుంది? అది ఎందులో చెప్పబడింది? 10th అధ్యాయంలో చెప్పబడింది. ఆఫ్ ఆల్ ద డిస్ట్రాయింగ్ ఏజెంట్స్ ఐఎమ్ టైమ్, కృష్ణ సేస్ ఇన్ భగవద్గీత. సో దిస్ ఇస్ ఎ డైరెక్ట్ రిఫరెన్స్. అలాగే 11th చాప్టర్ లో కూడా ఉంది. ఈ రకంగా ఈ కాలశక్తి కూడా భగవంతుడి యొక్క ఒక శక్తి, భగవంతుడి యొక్క నియంత్రణలో ఉండేటువంటి ఒక శక్తి, కాలశక్తి. ఇకపోతే ఈ మూడు ఎస్టాబ్లిష్ చేశాం కదా, మిగిలింది నాలుగవది ఏముంటుంది? కర్మ. కర్మ భగవంతుడి యొక్క నియంత్రణలో ఉంది అని చెప్పడానికి ఏముంది మనకు? అది కాదు. వెరీ గుడ్. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్ మాతే సంగోస్ అకర్మని. బట్ అదేం చెప్తుంది, నువ్వు కర్మని చేయడానికి మాత్రమే నువ్వు అర్హుడువు కానీ కర్మ ఫలితాన్ని ఆశించడానికి నువ్వు అర్హుడువు కాదు, కర్మ ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడిని నేను అని చెప్పేసి. కర్మ ఫలితాన్ని ఇచ్చాడు అని అంటే కర్మ అతని చేతిలో ఉందన్నది కదా అర్థం. కర్మ ఫలితం ఏదైనా ఇవ్వచ్చు ఆయన, కావాలనుకుంటే నెగిటివ్ రిజల్ట్ ఇవ్వచ్చు లేదంటే పాజిటివ్ రిజల్ట్ ఇవ్వచ్చు. ఇంకా ఇది కాక ఇంకేమైనా ఉందా? యజ్ఞార్థాత్ కర్మనో అన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్, అది కూడా ఒక అది ఒక అవగాహన తెలియజేస్తుంది. కర్మ ఎలా మనల్ని బంధిస్తుంది అంటే భగవంతుడి యొక్క కోసం, భగవంతుడి యొక్క ఇష్టం కోసం గనక చేయకపోతే కర్మ ఎలా మనల్ని బంధిస్తుందని చెప్పేటువంటిది అది. బట్ డైరెక్ట్ గా కర్మ నా కంట్రోల్లో ఉందని చెప్పేటువంటిది ఏమైనా ఉందా? మీరు వినుంటారు చాలాసార్లు ఆ మాట, చాలా మంది చాలా డివోటీస్ లెక్చర్స్ లో చెప్తూ ఉంటారు, కర్మణ దైవనేత్రేణ. అది ఎందులో శ్లోకం? భగవద్గీత కాదు, కర్మణ దైవనేత్రేణ అది భాగవతంలో శ్లోకం, నాకు గుర్తులేదు సరిగ్గా. బట్ కర్మణ దైవనేత్ర అనేటువంటి శ్లోకం మనం చూసి చెప్పొచ్చు, రీసెర్చ్ చేసి చెప్పుకోవచ్చు. ఎనీవే యూ రిమెంబర్ శ్వేతసూత్ర ఉపనిషత్తు పాసిబుల్, బట్ నాకు గుర్తున్నంత వరకు అది భాగవతంలో శ్లోకం కర్మణ దైవనేత్రేణ. సో ఈ రకంగా కర్మ భగవంతుడి యొక్క చేతిలో ఉన్నది, భగవంతుడి యొక్క నియంత్రత్వంలో ఉన్నది అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. సో ఇదంతా ఎందుకు తెలుసుకుంటున్నాం మనం? జీవుడు భగవంతుడి చేతిలో ఉన్నాడు, ప్రకృతి భగవంతుడి చేతిలో ఉంది, కాలం భగవంతుడి చేతిలో ఉంది, కర్మ భగవంతుడి చేతిలో ఉంది, ఇదంతా ఎందుకు తెలుసుకోవాలని మనం తపన పడుతున్నాం? ఇదంతా తెలుసుకుని దీని నుంచి మనం పొందాల్సిందేమిటి? వీ అండర్స్టాండ్ ద సుప్రీమసీ ఆఫ్ ద లార్డ్ అండ్ దెన్ వాట్ టు డూ దెన్ నెక్స్ట్ వాట్ బై నోయింగ్ వాట్ ఈస్ హూ ఇస్ ద సుప్రీం వాట్ డూ వీ డూ వీ డోంట్ ఇండిపెండెంట్లీ డీల్ విత్ దీస్ థింగ్స్ ఎవరితో? ప్రకృతితో, కాలంతో, కర్మతో, మన ఇష్టం వచ్చినట్టు డీల్ చేయడానికి కాదు. కాబట్టి నేను డీల్ చేస్తే దీన్ని ఏమైనా నేను వేలు పెట్టాలంటే ఎవరి ద్వారా వేలు పెట్టాలి? కృష్ణుడి ద్వారానే వేలు పెట్టాలి. నా ఇష్టం వచ్చినట్టు వేలు పెడితే ఏమవుద్ది? వేళ్ళు కట్ అవుద్ది, అది అర్థం. దాంతో కెలకడానికి ప్రయత్నం చేస్తే ఏమవుద్ది? అనవసరంగా చిక్కుల్లోకి ఇరుక్కుంటాను. కాబట్టి ఐ హావ్ టు డీల్ విత్ ఆల్ దీస్ థింగ్స్ త్రూ కృష్ణ బికాస్ హీఈస్ ది ఆరిజిన్ ఆఫ్ ఎవ్రీథింగ్. అది పాయింట్. ఆ పాయింట్ మనం డిస్కస్ చేయాలి, ఆ పాయింట్ మనం ఇంప్లిమెంట్ చేయాలి మనం. సో ఈ రకంగా తర్వాత ఇంకా ప్రభుపాదులు వారు ఇంకో ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నారు ఏమిటంటే, ఈ ఈశ్వరుడు ఎవరైతే ఉన్నాడో లేదా భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆ భగవంతుడి యొక్క తత్వం అనేటువంటిది మూడు రకాలుగా చెప్పబడింది, మూడు రకాలుగా వ్యక్తీకరింపబడింది, మూడు రకాలుగా తెలుసుకోబడుతుంది. ఈశ్వర 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 అని చెప్తే కుదరదు. ఈశ్వరుడు ఎన్ని రూపాల్లో వ్యక్తీకరింపబడుతున్నాడు, ఏమిటా రూపాలు, మనం ఏ రూపాన్ని తీసుకోబోతున్నాం, మిగిలిన రూపాలకి ఆ రూపానికి ఉన్న సంబంధం ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈశ్వరుడు లేదా పరమసత్యం అనేటువంటిది ఎన్ని రూపాల్లో వ్యక్తీకరింపబడింది? మూడు రూపాల్లో. అదేమిటది? భాగవతంలో శ్లోకం ఉంది, గుర్తుంది ఎవరికైనా? వదంతి తత్ తత్వవిదస్ యజ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి సబ్ద్యతే. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మనకేంటి సంబంధం మూడు రూపాయలు ఉంటే అండి, 30 రూపాయలు ఉంటే అండి, మనకేమిటి సంబంధం? ఈ ఈశ్వరుడు మూడు రూపాల్లో వ్యక్తీకరింపబడినా 30 రూపాయలు వ్యక్తీకరింపబడినా మనకేమిటి సంబంధం అని అడుగుతుంది. ఇప్పుడు మన డివోటీస్ గురించి అన్నది, ఎందుకంటే మనం ఓన్లీ 5 గురించి మాట్లాడుతున్నాం కదా. సో జీవుడు, సో ఆ రకంగా మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు జీవుడు ఈ ఈశ్వరు ఇప్పుడు ఇందాకలే అనుకున్నాం, అంటే వీఆర్ గోయింగ్ ఇన్ అ లాజికల్ మేనర్. ఇప్పుడు ఇందాకలే అనుకున్నాం, జీవుడు అనేటువంటి వాడు ఈ మూడుతో డైరెక్ట్ గా డీల్ చేయకూడదు. ఎవరి ద్వారా డీల్ చేయమన్నారు? ఈశ్వరుడి ద్వారా డీల్ చేయమన్నారు. మరి జీవుడు ఈశ్వరుడి ద్వారా ఎలా డీల్ చేస్తాడు, ఏ ఏ పద్ధతుల్లో డీల్ చేస్తాడు, ఏ ఏ పద్ధతుల్లో డీల్ చేస్తాడు అనేటువంటి తెలుసుకోవడానికి ఈశ్వరుడు ఏ రకంగా ప్రకటితమవుతాడో తెలుసుకుంటే అప్పుడు జీవుడు ఈశ్వరుడితో ఆ రకంగా డీల్ చేయొచ్చు. సో ఇప్పుడు అనుకున్నాం, ఏ ఏ రకంగా ప్రకటితమవుతాడు ఈశ్వరుడు? బ్రహ్మము, పరమాత్మ, భగవాన్. సో ఒకవేళ జీవి ఈ పరమసత్యం బ్రహ్మం అనుకుంటే ఎలా ప్రయత్నం చేస్తాడు, ఏం చేస్తాడు? అందులో ఐక్యం చెందడానికి ప్రయత్నం చేస్తాడు. వాళ్ళని ఏమంటారు? బ్రహ్మవాదులు అంటారు. బ్రహ్మవాదులు, నిరాకారవాదులు అంటారు. అయితే మాయావాదులు కొద్దిగా తేడా ఉంది. మాయావాదులకి బ్రహ్మవాదులకి కొద్దిగా తేడా ఉంది. అప్రోచ్ ఒకటే కాని ఇద్దరికి కొద్దిగా తేడా ఉంది. సో వీళ్ళ యొక్క మెయిన్ కార్యక్రమం ఏంటి? ఈ జీవి ఆ భగవంతుడి యొక్క నిరాకార వ్యక్తీకరణని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే ప్రక్రియ ఏమిటి? ఏం చేస్తే జీవుడు భగవంతుడి యొక్క లేదా పరమసత్యం యొక్క నిరాకార వ్యక్తీకరణని తెలుసుకోవచ్చు? నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను పోని చెప్తారా? పోనీ మీకు ఒక అవగాహన కలుగుతుందా? ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను? ఆల్వేస్ నాలెడ్జ్ ఈజ్ రెండు రకాలు, టూ టైప్స్, థియరిటికల్ నాలెడ్జ్ అండ్ అనదర్ ఇస్ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఇప్పుడు మీరు స్టడీస్ చేస్తే యూనివర్సిటీస్ లో ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్ అని ఉంటుంది, మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, అప్లైడ్ కెమిస్ట్రీ. అప్లైడ్ కెమిస్ట్రీ, అప్లైడ్ ఫిజిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ అంటే ఏమిటి? నువ్వు తెలుసుకున్నటువంటి సిద్ధాంతాలు అనేటువంటివి ప్రాక్టికల్ గా ఈ మేనిఫెస్టేషన్లు ఈ ప్రపంచంలో ఎలా వర్తిస్తున్నాయి అనేటువంటి తెలుసుకోవడం అప్లైడ్ అనమాట. సో ఇప్పుడు దాకా మనం తెలుసుకుంది ఏమిటి? థియరిటికల్ అండర్స్టాండింగ్ మనం తెలుసుకున్నాం, బట్ ఇది అప్లికేషన్ ఎలా చేయాలి, మన జీవితంలో అప్లై ఎలా చేయాలి, ఎలా వేరే వాళ్ళు ఎలా అప్లై చేస్తున్నారు, చేసి ఎక్కడ వాళ్ళు ఆగిపోతున్నారు అనేటువంటి తెలుసుకోవడానికే నేను ఇవన్నీ కూడా డివైడ్ చేసి చెప్తున్నాను. సో ఒకవేళ పరతత్వం అనేటువంటిది నిరాకార రూపంలో వ్యక్తమైనప్పుడు జీవి ఆ పరతత్వంతో ఎలాంటి సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, ఆ పరతత్వాన్ని ఎలా అప్రోచ్ అవుతాడు, దాన్ని టెక్నికల్ గా ఏమంటారు? దాన్ని టెక్నికల్ గా భాగవతం లాంగ్వేజ్ లో గాని భగవద్గీత లాంగ్వేజ్ లో గాని ఏమంటారు దాన్ని? బ్రహ్మవాది ఓకే, బట్ వాట్ ఈస్ దట్ బ్రహ్మవాది డస్? ఎలా, ఏం చేస్తారు? వాట్ డస్ ద బ్రహ్మవాది డూ? హీ డజన్ డూ మెడిటేషన్. నో, హీ స్పెక్యులేట్స్. ఏం చేస్తారు అతడు? మానసిక కల్పన ద్వారా ఆ పరతత్వాన్ని అర్థం చేసుకోవడానికి, తద్వారా ఆ పరతత్వంలో లీనమవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. దాన్ని ఏమంటారంటే ఆ కల్పన, మానసిక కల్పనకి ఒక టెక్నికల్ నేమ్ ఏమిటంటే వేదిక్ లాంగ్వేజ్ లో సాంఖ్య. దట్ ఈస్ కాల్డ్ సాంఖ్య. సాంఖ్య అనే పేరు ఎందుకు వచ్చింది దానికి? ఈ మానసిక కల్పనని సాంఖ్య అనే పేరు ఎందుకు వచ్చింది దానికి? వెరీ గుడ్. సంఖ్యని డీల్ చేసేటువంటిది కాబట్టి సంఖ్య. ఏమిటి సంఖ్యని డీల్ చేసేటువంటిది? 24 సంఖ్యని డీల్ చేసేటువంటిది. అంటే ఈ వ్యక్తి ఏం చేస్తాడు? ఈ పరతత్వము నాకు కనబడేటువంటిది కాదు అని నిరూపణ చేయడానికి ఇది బ్రహ్మం కాదు, ఇది బ్రహ్మం కాదు, ఇది బ్రహ్మం కాదు. అంటే ఇక్కడ కనబడే 24 అంశాలు కూడా బ్రహ్మం కాదు, బ్రహ్మం కాదు, బ్రహ్మం కాదు, బ్రహ్మం వేరు, ఇవి వేరు, బ్రహ్మం వేరు, ఇవి వేరు అని చెప్పి ఆ 24 అంశాలని కూడా ఒక్కొక్కటిని దాటుకుని పోయి పరతత్వం అనేటువంటిది 24 అంశాల కంటే ఇంకా ఉన్నతంగా ఉండేటువంటి 25 అంశం అని చెప్పి ఎస్టాబ్లిష్ చేస్తాడు. కాబట్టి దీని ఏమన్నారు? సంఖ్యాపూర్వకమైనటువంటి సాంఖ్యవాదం అన్నారు. సాంఖ్య ఫిలాసఫీ అని అంటారు. సంఖ్యతో 24 ఎలిమెంట్స్ తో డీల్ చేసేటువంటిది కాబట్టి సాంఖ్య ఫిలాసఫీ అని అంటారు. అర్థమవుతుందా ఎందుకు సాంఖ్య ఫిలాసఫీ అని అంటారు? సాంఖ్య ఫిలాసఫీ అని అంటే ఏదో మనం ఊరికనే మాట్లాడేస్తున్నాం కానీ ఎందుకు సాంఖ్య ఫిలాసఫీ అన్నారంటే ఎందుకు? సో ఈ వ్యక్తి చేసే ఈ జీవి చేసేటువంటి పని ఏమిటి? స్పెక్యులేట్స్ విత్ హిజ్ ఓన్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్. తనకున్నటువంటి చిన్న బుద్ధితో, తనకున్నటువంటి చిన్న మనస్సుతో తాను కల్పన చేసి 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 సెపరేట్ చేసి అహం బ్రహ్మస్మి అనేటువంటి స్థితికి వస్తాడు. ఇంత కష్టపడి అహం బ్రహ్మస్మి అనే స్థితికి వచ్చిన తర్వాత ప్రభుపాదుల వారు ఏమంటారు? నువ్వు అహం బ్రహ్మస్మి అనే స్థితికి వచ్చావు, బట్ బ్రహ్మం ఎవరో తెలుసా? బ్రహ్మనోహి ప్రతిష్టాహం అని ప్రభుపాదుల వారు అంటారు. ఆ బ్రహ్మం ఎవరంట? దేవాదిదేవుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క శరీరం నుంచి వచ్చేటువంటి కాంతిపుంజమే ఆ బ్రహ్మము. కాబట్టి ఆ బ్రహ్మానికి మూలాధారుణ్ణి నేను అంటున్నాను. అంటే ప్రభుపాదుల వారు మనకు ఎస్టాబ్లిష్ చేస్తుంది త్రూ భగవద్గీత, కృష్ణుడు, దేవాదిదేవుడు, భగవంతుడు దేనికంటే సుపీరియరు? బ్రహ్మం కంటే సుపీరియర్. ఇది హైయెస్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ట్రూత్, హైయెస్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ట్రూత్. సో ఇప్పుడు భగవంతుడి యొక్క నిరాకార వ్యక్తీకరణ రూపం బ్రహ్మం అని చెప్పుకున్నాం. ఆ బ్రహ్మంకి, ఆ బ్రహ్మంలో ఐక్యం అవ్వడానికి ప్రయత్నించేటువంటి జీవి పాటించే పద్ధతి సాంఖ్యయోగం అని చెప్పేసి అనుకున్నాం. నెక్స్ట్ బ్రహ్మేతి, నెక్స్ట్ ఏమిటి? పరమాత్మేతి. పరమాత్మ, పరమాత్మ అంటే చాలా మందికి ఉన్న కన్ఫ్యూజన్. నేను ఎంతో మందిని తో డిస్కస్ చేసినప్పుడు పరమాత్మ అనేటువంటిది కేవలం ఊహారూపమే కానీ వాళ్ళకి పరమాత్మ అంటే సరైనటువంటి అవగాహన మాత్రం లేదన్నమాట. ఏమిటి పరమాత్మ అంటే? జీవి పరమాత్మతో ఎలాంటి సంబంధం పెట్టుకోగలడు? శాశ్వత సంబంధం ఎలా పెట్టుకోగలడు పరమాత్మతో జీవి? దేని ద్వారా, ఏ ప్రక్రియ ద్వారా? త్రూ ది ప్రాసెస్ ఆఫ్ అష్టాంగ యోగ, త్రూ ద ప్రాసెస్ ఆఫ్ అష్టాంగ యోగ. మరి ఈ అష్టాంగ యోగకి దీనికి ఏమిటి తేడా చెప్పండి? ఈ రెండింటికి మధ్య సంబంధం ఏమనుందా? సాంఖ్య యోగకి అష్టాంగ యోగకి మధ్య తేడా ఏమనుందా? సిమిలారిటీస్ ఏమనున్నాయా? లేకపోతే ఈ రెండింటికి మధ్య తారతమ్యం ఏమిటి లేదా పోలికలు ఏమిటి? సిద్ధులు ఆ వ్యక్తి స్వీకరించవచ్చు, స్వీకరించకపోవచ్చు. ఆలోచించండి. ఎవరు? యోగి డస్ నాట్ వేస్ట్ టైమ్ ఇన్ స్పెక్యులేటింగ్ దోస్ అబౌట్ దోస్ 24 ఎలిమెంట్స్. దెన్ వాట్ డస్ యూ డూ? చతుర్భుజ ఫామ్ అవుట్ ఉందని అతనికి తెలియదు, ఎందుకంటే జీవి వెతుకుతున్నాడు కదా. ఇప్పుడు మనకేంటంటే, మనం చాలా అదృష్టవంతులం, ప్రభుపాదులు వారు ఇవన్నీ చెప్పేసి మనకి ఇచ్చేసి వెళ్ళిపోయారు కాబట్టి మనం ఇవన్నీ చెప్తున్నాం. కానీ నేను ఒక అమాయక జీవిని అనుకోండి, సత్యం కోసం అన్వేషణ చేస్తున్నాను అనుకోండి, నాకు తెలియదు కదా నాలుగు ఫామ్, నాలుగు చేతులుంటాయని ఆ పరమాత్మకి, ఇవన్నీ నాకు తెలియదు కదా. ఇప్పుడు ఆమె ఒక సత్స్వరూప్ మహారాజ్ భార్య, సత్స్వరూప్ మహారాజ్ భార్య అనడం కరెక్ట్ కాదు, సత్స్వరూప్ మహారాజ్ గృహస్థగా ఉండేటప్పుడు ఆయన భార్య, పేరేం పేరు, యునో హర్ నేమ్? నో, షీఈస్ వెరీ గుడ్ పెయింటర్, జాదురాణి, జాదురాణి దేవిదాసి. ఈ జాదురాణి దేవిదాసి ఒకసారి ప్రభుపాదులు వారి దగ్గరకు వచ్చి అడిగింది అనమాట, ప్రభుపాద్ నేను ఈ పరమాత్మని పెయింట్ చేయాలనుకుంటున్నాను, పరమాత్మ ఎలా ఉంటారు అని అడిగి, ఆయన నిలబడి ఉంటారా కూర్చుని ఉంటారా అని అడిగింది పరమాత్మ. సో ప్రభుపాదులు వారు అన్నారు, దాన్ని తెలుసుకోవాలనుకుంటే నువ్వు 3 రోజులు ఫాస్టింగ్ చేయాలి అన్నారు. ఆమె సీరియస్ గా సిద్ధమైపోయింది, 3 రోజులు ఫాస్టింగ్ చేయడానికి సిద్ధమైపోయింది. తర్వాత ఒక అరగంట తర్వాత మళ్ళీ పిలిపించారన్నమాట, పిలిపించి అన్నారన్నమాట, అది ఎవరికి, ఎవరికైతే గురువు లేరో వాళ్ళు చెప్పి, వాళ్ళకి నీ గురువు నేనున్నాను కదా కాబట్టి నీకు చెప్తున్నాను, పరమాత్మ నిల్చుని ఉంటాడా లేకపోతే కూర్చుని ఉంటాడా? మనం ఆల్రెడీ పిక్చర్ చూసాం కాబట్టి నిల్చుని ఉంటాడని చెప్పేస్తున్నా. మీకు విషయం తెలుసా, తెలుగులో ఒక పదం మనం వాడుతుంటాం, తిష్ట వేశాడు రావాడు అని అంటాం. అవునా? తిష్ట వేయడం అంటే మన దృష్టిలో మన లాంగ్వేజ్ లో ఏముంటది కదా, కూర్చోవడమే కదా తిష్ట వేయడం. మరి చూడండి కృష్ణ ఏమంటున్నాడు భగవద్గీతలో, ఈశ్వర సర్వభూతానాం హృద్యేశ అర్జున తిష్టతి అని అంటున్నాడు. మరి ప్రభుపాదుల వారు ఆమెకు చెప్పింది ఏమని అన్నారు? ప్రభుపాదుల వారు పరమాత్మ ఏ రూపంలో ఉంటాడని అన్నారు? హా, వెరీ గుడ్. కూర్చోవడాన్ని కూడా తిష్ట వేయడం అంటారు, లేదా అక్కడ ఉన్నా కూడాను తిష్ట వేశాడు అని అంటే కూర్చున్నట్టనే కాదు నిల్చున్నా కూడా తిష్ట వేసినట్టు. అక్కడి నుంచి ఇంకా కదలడు, కదలడు అంటే తిష్ట వేశాడు అంటాం. మరి అది ప్రత్యక్షంగా కూర్చున్నాడనే మనం చెప్పక్కర్లేదు, నిల్చున్నాను కూడా అనొచ్చు. మరి పరమాత్మ ఎప్పుడు కూర్చుంటాడు, పరమాత్మ ఎప్పుడు నిల్చుంటాడు, అది ఎవరి యాటిట్యూడ్ ఆధారపడి ఉంటుందంటే ఆ వ్యక్తి మీద ఆధార, ఆ వ్యక్తి యాటిట్యూడ్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ వ్యక్తి హృదయం క్లీన్ గా ఉంటే పరమాత్మ కూర్చుంటాడంట. ఒకవేళ ఆ వ్యక్తి హృదయం క్లీన్ గా లేకపోతే పరమాత్మ నిల్చుంటాడు. మనం అందరం కూడా అదే చేస్తాం కదా, మన కుర్చీ బాగా ఖాళీగా ఉండి చాలా నీట్ గా ఉందనుకోండి కూర్చుంటాం, డర్టీగా ఉందనుకో ఏం చేస్తాం? ఎప్పుడైతే ఖాళీ అవుద్దో, ఎప్పుడైతే అది డర్టీ అంతా కూడా పోతుందో అప్పటి వరకు మనం నిల్చుంటాం. అదేవిధంగా భగవంతుడు కూడా అంతే అన్నమాట. ఈశ్వర సర్వభూతానాం హృదయ శేర్జున తిష్టతి. తుమారా హృదోయే సదా గోవిందా. విశ్రామం అంటే కూర్చోవడం కాదు, నిల్చోవడం కాదు కదా. విశ్రామం అని అంటే కూర్చోవడం, అంటే భక్తుడి హృదయంలో భగవంతుడు ఎప్పుడు కూర్చుంటాడు, నిల్చోడు. నిల్చోవలసిన పని కల్పించడన్నమాట. ఆ భక్తుడు కల్పిస్తాడేమో గాని భక్తుడు మాత్రం కల్పించడు, భగవంతుడిని కూర్చోబెడతాడనమాట. సో ఈ రకంగా, సో నా పాయింట్ ఏంటంటే ఈ రెండింటికి మధ్య తేడా నేను అడుగుతున్నా. ఏ రెండింటికి మధ్య తేడా? పరమాత్మని తెలుసుకునేటువంటి జీవి పరమాత్మని తెలుసుకోవడానికి ఉపయోగించే పద్ధతి మీరేం చెప్పారు ఇప్పుడు? అష్టాంగ యోగం అన్నారు. అష్టాంగ యోగానికి సాంఖ్య యోగానికి మధ్య ముఖ్యమైన తేడా ఏమిటి? కామన్ ఏమిటి, తేడా ఏమిటి? ఈయన కూడా, ఈయన ఫామ్ గురించి ఈయన కూడా తెలియదు, ఈయన కూడా మొదట తెలియదు కదా ఫామ్ గురించి. పర్సనల్ కన్సెప్షన్ అప్పుడే రాదు, రాదు పర్సనల్. నామం, వాళ్ళ నామాన్ని నామం మీద, నామం గురించి వాళ్ళు చేయరు, నామాన్నే వాళ్ళు పట్టించుకో. యోగికి నామంతో సంబంధమే లేదు. వాళ్ళు యాక్చువల్ గా వాళ్ళ మెయిన్ పద్ధతి ఏమిటంటే ఆస్టరిటీ, తపస్సు. వాళ్ళు తీసుకున్నంత తపస్సు వీళ్ళు తీసుకోరు. వీళ్ళు స్టడీ చేస్తారు, వాళ్ళు స్టడీ చేస్తారు. వీళ్ళ మెయిన్ ప్రక్రియ స్పెక్యులేషన్ అండ్ స్టడీ, వాళ్ళ మెయిన్ ప్రక్రియ తపస్సు. ఏమిటా తపస్సు? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. సో నీకు ఎక్కడి వరకు పరమాత్మ మేనిఫెస్టేషన్ ఎలా ఉంటుంది అని ఎప్పటి వరకు తెలియదు అంటే ప్రత్యాహార వరకు నీకు తెలియదు. పరమాత్మ ఇలా ఉంటాడని ప్రత్యాహార వరకు తెలియదు. ప్రత్యాహార తర్వాత పరమాత్మ రూపం ఎలా ఉంటుందని భగవంతుడు ఆయనకి రివీల్ చేస్తాడు. ఏంటి, ఎవరేమైనా అన్నారా, అడిగారా ప్రశ్న? సో ఈ రెండింటికి మధ్య ముఖ్యమైనటువంటి తేడా ఏమిటంటే బ్రహ్మవాది ఎప్పుడు కూడా స్పెక్యులేట్ చేస్తాడు, పరమాత్మవాది ఎప్పుడు చేసేటువంటిది ఏమిటంటే మొదటిది ఆస్టరిటీ, ఆస్టరిటీ లేదా తపస్సు. తర్వాత తపస్సు, ఇంటెన్సిఫైడ్ తపస్సు ఏమవుతుంది? ధ్యానం అవుతుంది అన్నమాట. ఇంటెన్సిఫైడ్ తపస్సు, ధారణ, ధ్యాన అండ్ సమాధి. సో అప్పుడు హృదయంలో ఉండేటువంటి పరమాత్మ చతుర్భుజ రూపంలో ఉంటాడనేటువంటిది అవగతం అవుతుంది అన్నమాట ఆ వ్యక్తికి. అయినప్పటికీ కూడా, అది అవగతం అయినప్పటికీ కూడా దాన్ని మరి పాక్షికమైనటువంటి ఆత్మ సాక్షాత్కారంగా ఎందుకు చెప్పబడుతుంది? వై ఇస్ ఇట్ కాల్డ్ పార్షియల్ రియలైజేషన్ ఆఫ్ ది ట్రూత్, ఇట్ ఇస్ నాట్ ఫుల్ రియలైజేషన్? వై? ఇంపార్టెంట్ పాయింట్ బట్ నాకు ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలి. దేర్ ఇస్ నో లవింగ్ ఎక్స్చేంజ్. నో, దేర్ ఈజ్ లవింగ్ ఎక్స్చేంజ్. దేర్ ఈజ్ లవింగ్ ఎక్స్చేంజ్. అడ్మిరేషన్ ఇస్ దేర్. అడ్మిరేషన్ అంటే అబ్బురంగా జీవి పరమాత్మ రూపాన్ని చూస్తాడు, చాలా అబ్బురంగా చూస్తాడు, ఆశ్చర్యచకితంగా చూస్తాడు. సో దేర్ ఈజ్ అన్ ఎక్స్చేంజ్. నో 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 నో, కోరికలన్నీ ఎగిరిపోతాయి, ప్రత్యాహారం నుంచి ఎగిరిపోతాయి కోరికలు. కోరికలుంటే వాడు పరమాత్మ ఎక్కడ చూడగలుగుతాడు? సిద్ధులతో వెళ్ళిపోతాడు, పక్కకి వెళ్ళిపోతాడు. పక్కకి వెళ్ళిపోయి ఆ సిద్ధుల్ని ఉపయోగించుకుంటాడు, ఉపయోగించుకుని తనకు కావాల్సినటువంటి అన్ని కూడా నన్ను తెచ్చుకుంటాడు. నువ్వు ఆ స్థాయికి రావాలంటే ఈ కోరికలన్నీ విడిచిపెట్టాల్సింది. ప్రత్యాహార ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్. మీకు 6వ అధ్యాయంలో 2 మాటలు చెప్తారు, యోగ రూఢ, యోగ అరురుక్ష అని 2 ఉన్నాయి. విన్నారా? విన్నారా? కనీసం ఈ 2 పదాలైనా విన్నారా? యోగ రూఢ పద్ధతి, యోగ అరురుక్ష అని. యోగ రూఢ అనంటే అప్పర్, యోగ అరురుక్ష అంటే లోవర్. లోవర్ అంటే ప్రత్యాహార వరకు దాన్ని ఏమంటారంటే యోగ అరురుక్ష అంటారు. ధారణ ధ్యాన ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధాని ఏమంటారు? యోగ రూఢ స్టేజ్ అంటారు. సో యోగ అరురుక్ష వరకు మెటీరియలైజర్స్ ఉండొచ్చు, ఉండి దాంతో ఆ సిద్ధుల్ని ఉపయోగించుకుని ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. బట్ యోగ రూఢ స్టేజ్కి వచ్చేసరికి మెటీరియలైజర్స్ అనేటువంటి పక్కన పెట్టాలి. నేనేం ప్రశ్నేశాను ఫస్ట్? అది నేనేం ప్రశ్నేసింది ఏంటి? వాట్ ఇస్ ద క్వశ్చన్? ప్రశ్నే అర్థం కాలేదు బాస్. అది ఓకే, అది అని తేడా కొద్ది చెప్పుకున్నాను. దాని తర్వాత ఇంకో ప్రశ్న వేశాను కదా, పరమాత్మ రియలైజేషన్ ని పార్షియల్ రియలైజేషన్ అని ఎందుకు అంటారు? ఇట్ ఈస్ నాట్ ఫుల్ రియలైజేషన్ బట్ ఇట్ ఈస్ పార్షియల్ రియలైజేషన్ అని ఎందుకు అంటారు? అది జీవి ఎలా తెలుసుకోగలుగుతారు? ఇట్ ఈస్ నాట్ ఫుల్ కంప్లీట్ రియలైజేషన్, ఇట్స్ ఓన్లీ పార్షియల్ రియలైజేషన్. వై? పరమాత్మ ఈజ్ లార్డ్ హిమ్సెల్ఫ్. హీఈస్ యాక్టింగ్ యాజ్ ద చైత్య గురు. లార్డ్ హిమ్సెల్ఫ్ ఈజ్ హీఈస్ లార్డ్, డైరెక్ట్ లార్డ్. హీస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద లార్డ్, హీస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ క్షీరోదక్షాయ విష్ణు. కారణోదక్షాయ విష్ణు, మహావిష్ణు, గర్భోదక్షాయ విష్ణు, 3 ఈజ్ క్షీరోదక్షాయ విష్ణు. ఆ క్షీరోదక్షాయ విష్ణుయే ప్రతిజీవి హృదయంలో పరమాత్మ రూపంలో ఉంటాడు. సో ఈజ్ లార్డ్, డైరెక్ట్లీ లార్డ్. ఇక్కడ సంబంధం ఉంటున్నట్టుగా ఉంది కదా, సంబంధం ఉంటున్నట్టుగా ఉంది కదా, భగవంతుడితో సంబంధం ఏర్పడుతున్నట్టుగా ఉంది కదా. మరి దాన్ని ఎందుకు పార్షియల్ రియలైజేషన్ ఎందుకు అన్నారు? దాన్ని పార్షియల్ రియలైజేషన్ ఎందుకు అన్నారంటే, పరమాత్మ రియలైజేషన్ ఆర్ పరమాత్మ మేనిఫెస్టేషన్ ఈజ్ ఓన్లీ టెంపరీ, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్, ఇట్ ఈస్ టెంపరీ. టెంపరీ ఎందుకు అన్నారంటే అది కేవలం ఎంతవరకు ఉంటుంది? ఈ భౌతిక ప్రపంచం ఉన్నంత వరకే పరమాత్మ ఉంటుంది. పరమాత్మ రియలైజేషన్ ఎక్కడ ఉండదు, లేదా పరమాత్మ మేనిఫెస్టేషన్ ఎక్కడ ఉండదు? వైకుంఠంలో పరమాత్మ మేనిఫెస్టేషన్ అనేటువంటిది ఉండదు. ఎందుకు ఉండదు? అక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ మెటీరియల్ బాడీస్ ఉండవు. అక్కడ బాడీస్ అన్ని కూడా స్పిరిచువల్ బాడీస్. ఆ స్పిరిచువల్ బాడీస్ భగవంతుడి యొక్క రకరకాలైనటువంటి విస్తారాలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి అక్కడ పరమాత్మ మేనిఫెస్టేషన్ అవసరం లేదు. కాబట్టి పరమాత్మ మేనిఫెస్టేషన్ ఇస్ పార్షియల్. ప్లస్ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఇక్కడ ఇందాక ఎవరో చెప్పారు, ఆ పరమాత్మతో అబ్బురమైనటువంటిదే ఉంటుంది కానీ ఏ భావన ఉండదు. సేవా భావన అనేటువంటిది ఇంకా మేనిఫెస్ట్ కాదనమాట. సేవా భావన మేనిఫెస్ట్ కానంత వరకు ఎటర్నల్ స్పిరిచువల్ లైఫ్ అనేటువంటిది మొదలైనట్టు కాదు. అంటే జీవి తన పూర్తి స్థాయి శక్తిని పొందినట్టు కాదనమాట. జీవి తన పూర్తి స్థాయి శక్తిని పొందడం అంటే తాను సేవకుణ్ణి, తన మాస్టర్ భగవంతుడు అని తెలుసుకుని దానికి అనుగుణంగా వర్తించడం పూర్తి స్థాయి శక్తిని గ్యాదర్ చేసినట్టు అనమాట. మిగిలినవన్నీ కూడా ఇంపర్ఫెక్ట్ స్టేజెస్సే. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అహం సర్వస్ అహం అహం బ్రహ్మాస్మి అది ఇంపార్షియల్ రియలైజేషన్. పరమాత్మను అబ్బురంగా చూడడం ఇంపార్షియల్ రియలైజేషన్. బట్ భగవంతుడు వ్యక్తి, ఆ వ్యక్తితో నాకు సంబంధం ఉన్నది. ఏ సంబంధం ఉంది? ఆయన నా యజమాని, నేను ఆయన యొక్క సేవకుణ్ణి. ఆయన్ని ఆనందింపచేయడం కోసం నేను రకరకాలైనటువంటి సేవలు చేసే భాగ్యాన్ని భగవంతుడు వైకుంఠంలో కల్పిస్తాడు అనేటువంటి సంపూర్ణ అవగాహన కలిగి ఉండడం, అది భగవాన్ రియలైజేషన్, అది కంప్లీట్ రియలైజేషన్. సో ఇక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు, ఏ రకమైనటువంటి సందేహానికి తావు లేదన్నమాట, భగవాన్ రియలైజేషన్. సో కాబట్టి మిగిలిన రియలైజేషన్స్ దీనికంటే ఇన్ఫీరియర్ రియలైజేషన్స్ ఆర్ పార్షియల్ రియలైజేషన్స్, నాట్ ఇంపర్ఫెక్ట్ రియలైజేషన్స్, దే ఆర్ ఇంపర్ఫెక్ట్ రియలైజేషన్స్. ఇది ఫుల్ అండ్ పర్ఫెక్ట్ రియలైజేషన్, భగవాన్ రియలైజేషన్. సో భగవాన్ రియలైజేషన్ లో జీవికి భగవంతుడికి మధ్య ఉండే సంబంధం చాలా క్లియర్ గా నిర్ణయింపబడుతుంది. జీవేర స్వరూప ఇదే సనాతన గోస్వామి భగవంతుడు చైతన్య మహాప్రభుని అడిగినప్పుడు, నాకు దయచేసి డిఫైన్ చేయ, జీవికి భగవంతుడితో ఉండే రిలేషన్షిప్ ని డిఫైన్ చేయంటే ఆయన చెప్పిన మాట ఇది, జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్య దాస్. సో ఇది కంప్లీట్ రియలైజేషన్ ఆఫ్ ది అబ్సల్యూట్, కంప్లీట్ రియలైజేషన్ ఆఫ్ ది అబ్సల్యూట్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ జీవి ఈశ్వరుడితో ఈ సంబంధం పెట్టుకోనంత వరకు కెలుగుతూనే ఉంటాడనమాట, మిగిలిన మూడుతోని కెలుగుతూనే ఉంటాడు. రిజెక్ట్ అయినా చేస్తాడు, లేదా దాంతో ఆడుకోవడానికైనా ప్రయత్నం చేస్తాడు, ఇంకోటైనా ప్రయత్నం చేస్తాడు ఈ మూడుతో. ఎప్పుడైతే ఈ రియలైజేషన్ కలిగి ఉంటాడో, భగవంతుడు దేవాది దేవుడు, ఆయనతో నేను సేవకునిగా నేనున్నాను అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో, ఈ మూడుతో డీల్ చేసే విధానం వేరేగా ఉంటుంది. ఏం చేస్తారు, ఈ మూడిటిని ఎవరి యొక్క సేవలో ఉపయోగిస్తాడు, భగవంతుడి యొక్క సేవలో ఉపయోగిస్తాడు. అంటే భౌతిక ప్రకృతిని భగవంతుడి సేవలో ఉపయోగిస్తాడు, సమయాన్ని భగవంతుడి సేవలో ఉపయోగిస్తాడు, తాను ఎక్వైర్ చేసుకున్న కర్మని కూడా భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించి, ఆ కర్మని కూడా భగవంతుడి సేవలో ఉపయోగించడం ద్వారా కర్మని పూర్తిగా నిర్వీర్యం చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనందరం కూడా ప్రస్తుతం మనందరం కూడా అనుభవిస్తుంది కర్మే, అవునా కాదా? ఎవరని చెప్పగలరా నేను కర్మకు అతీతున్నాను, ఎవడని చెప్పగలరు? ఇక్కడ మనందరం కూడా అనుభవిస్తుంది కర్మే, కానీ ఈ కర్మ వల్ల మనకేమొచ్చింది, ఈ యొక్క శరీరం వచ్చింది. ఈ శరీరాన్ని మనం భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించడం ద్వారా ఈ కర్మను మనం ఏం చేస్తున్నాం, నిర్వీర్యం చేసేస్తున్నాం. ఇట్ బికమ్స్ ఇన్ఎఫెక్టివ్ సింప్లీ బై ఎంగేజింగ్ దిస్ కర్మ, కార్మిక్ మేనిఫెస్టేషన్ ఆఫ్ దిస్ హ్యూమన్ లైఫ్ ఇన్ సర్వీస్ టు కృష్ణ. యు ఆర్ మేకింగ్ దిస్ కర్మ ఇన్ఎఫెక్టివ్, నిర్వీర్య. దిస్ ఈజ్ హౌ ఇది ఎలా వచ్చింది మనకి, ఈ భావన ఎలా వచ్చింది, బికాస్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్ విత్ కృష్ణ. భగవంతుడు నా యొక్క యజమాని, నేను ఆయనకు సేవ చేయడం నా యొక్క బాధ్యతని గ్రహించినటువంటి వాడే ఈ రకంగా వర్తిస్తాను. సో ఈ రకంగా ఆ జీవి భగవంతుడిని పూర్తిగా గనక తెలుసుకుంటే ఈ మూడిటికి కూడాను ఆయన బద్ధుడు కాడన్నమాట. అంటే ప్రకృతికి బద్ధుడు కాదు, కాలానికి బద్ధుడు కాడు, కర్మకి బద్ధుడు కాదు. భగవంతుని సంపూర్ణంగా తెలుసుకోకపోతే ఏదో రకంగా బద్ధుడయ్యే అవకాశం. పరమాత్మ రియలైజేషన్ లో కూడా ఆయన బద్ధుడయ్యే అవకాశం ఉంది ఒక రకంగా చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే అది పూర్తి మేనిఫెస్టేషన్ కాదు కాబట్టి. జనరలీ అలా కాదు, బట్ వెరీ రేర్ కేసు. ప్రభుపాదులు వారు ఏమంటారంటే, భక్తుడికి ఈ పరమాత్మ రియలైజేషన్ కలిగి ఉన్నటువంటి వాడికి ఇద్దరికి ఉన్న ఒకే ఒక వ్యత్యాసం ఏమిటంటే, పరమాత్మ రియలైజేషన్ ఉండేటువంటి వాడికి హృదయంలో కనబడేటువంటిది కృష్ణుడు కనబడ్డు, చతుర్భుజ రూపంలో ఉండే విష్ణువు కనబడతాడు. భక్తుడికి ఎవరు కనబడతారంట, ద్విభుజ రూపంలో ఉండేటువంటి శ్యామసుందరుడు కనబడతాడు. అదే తేడా వాళ్ళిద్దరికి, ఈయనకి శ్యామసుందరుడు కనబడతాడు, ఆయనకి చతుర్భుజ విష్ణువు కనబడతాడు, అదే తేడా. ఎం శ్యామ సుందర అమచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమమ్మత. సో ఇవి మూడు మేనిఫెస్టేషన్స్, బ్రహ్మ, పరమాత్మ అండ్ భగవాన్ మేనిఫెస్టేషన్స్. ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో చాలా మట్టుకు ఈ స్పిరిచువలిస్ట్ అందరూ కూడా ఎక్కడ స్టక్ అవుతున్నారు చెప్పండి. మోస్ట్ ఆఫ్ ది స్పిరిచువలిస్ట్స్ టుడే ఇన్ ద హోల్ వరల్డ్, మోస్ట్ ఆఫ్ ది స్పిరిచువలిస్ట్స్ ఎక్కడతో వాళ్ళ ప్రయాణం ఆగిపోద్ది, పరమాత్మ రియలైజేషన్ కూడా కాదు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బ్రహ్మన్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంపర్సనలిస్ట్, ఈదర్ ఇంపర్సనలిస్ట్ ఆర్ మాయవాదీస్. మరి మాయవాదీస్కి బ్రహ్మవాదీస్కి మధ్య వ్యత్యాసం ఏమిటి? మాయవాదీస్కి బ్రహ్మవాదీస్కి మధ్య వ్యత్యాసం ఏమిటి? ఇద్దరు ప్రాసెస్ ఒక్కటే ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఇద్దరు ప్రాసెస్ ఒక్కటే, కానీ వ్యత్యాసం ఉంది రెండు ఇద్దరికి. అయ్యా నేనే భగవంతుడు అనుకుంటాను. వాళ్ళకి భగవంతుడు అనే కాన్సెప్ట్ లేదు ప్రభు. మాయావాదుడు భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడు అనుకోడు మాయావాది. నేనే భగవంతుని అంటాడు అని అంటే మాయావాదులు నిరాకారుడు అనరా? నేనే భగవంతుడు అంటాడు, తర్వాత ఏమంటాడు, నువ్వు కూడా భగవంతుడు అంటాడు. అవునా కదా? మొదటి నేనే భగవంతుడు అంటాడు, ఎందుకంటే నువ్వు నాకు వర్షిప్ చేయాలి కదా, నువ్వు నాకు పూజ చేయాలి కదా. తర్వాత నువ్వు పూజ చేసి 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 అలసిపోయిన తర్వాత నువ్వు కూడా భగవంతుడిలా, ఇప్పుడు పూజ చేయకపోయినా పర్లేదు అని అంటాడు. అది మాయవాది. అలా వాడు ఎందుకు అంటున్నాడు అంటే, ఫైనల్ గా వాడు చెప్పేది ఏమిటంటే, నేను భగవంతుడు నువ్వు భగవంతుడు అంతా ఒకటే, మనందరం అందులో లీనం అయిపోతాం కాబట్టి నువ్వు భగవంతుడన్నా నేను భగవంతుడన్నా ఒకటే అని అంటాడు. కాబట్టి వాళ్ళు నేనే భగవంతుడు అనేది ఉండేది కేవలం బయటకు వచ్చే మాట, కానీ వాళ్ళ అంతర్గతంగా మాత్రం వేరే ఉంటుంది అన్నమాట. సో బ్రహ్మవాదులకి మాయావాదులకి ఒక ముఖ్యమైన తేడా ఉంది. బ్రహ్మవాదులు భగవంతుడి యొక్క నిరాకార రూపాన్ని నమ్ముతారు, కానీ సాకార రూపం లేదు అని పూర్తిగా వాళ్ళు నెగేట్ చేసుకుని వెళ్ళరు. వాళ్ళు వాళ్ళకు ఉందో లేదో తెలియదు. వాళ్ళకి భగవంతుడికి సాకార రూపం ఉందో లేదో వాళ్ళకి తెలియదు. వాళ్ళు పట్టుకుని నడుస్తుంది ఏంతో అనంటే నిరాకార భావంతో నడుస్తున్నారు. బట్ మాయావాదులు ఏంటంటే, వాళ్ళు సాకార భావన లేనే లేదు అని వాదించేటువంటి వారు మాయావాదులు. భగవంతుడికి రూపం అనేటువంటిది లేదు. రూపం ఉంది అని అంటే ఏమిటి? అతడు భగవంతుడు కాదు, బ్రహ్మము నిరాకార బ్రహ్మము సాకార బ్రహ్మం రూపంలో వచ్చింది అని అంటాడు. దానికి ఒక శ్లోకం 7వ అధ్యాయంలో ఒక బ్యూటిఫుల్ శ్లోకం ఉంది. అవ్యక్తం వ్యక్తిమాపన్నం, అవ్యక్తం వ్యక్తిమాపన్నం అంటే ఒరిజినల్ గా ట్రూత్ ఒరిజినల్ గా అవ్యక్తం. అది ఏది? బ్రహ్మం అవ్యక్తం. బట్ ఆ బ్రహ్మం అవ్యక్త బ్రహ్మము వ్యక్తిమాపన్నం, వ్యక్తి రూపంలో వచ్చింది. ఆ వ్యక్తి రూపంలో ఎలా వచ్చింది? ఇగో ఈ కృష్ణుడు చెప్పేటువంటిది అదే. బట్ కృష్ణుడు చెప్పట్లే, ఎవరు చెప్తున్నారు? ఆ కృష్ణుడి యొక్క హృదయంలో ఉండేటువంటి బ్రహ్మం చెప్తుంది. ఇది మాయావాదుల యొక్క ఇంటర్ప్రిటేషన్. చాలా ఇంపార్టెంట్, మనం ఇవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు అనుకోవచ్చు ఇవన్నీ మాకేం సంబంధం, హరికృష్ణ మంత్రం జపం చేసుకునే వాళ్ళం, మాకేం సంబంధం? మనకే సంబంధం, మనకే సంబంధం. అది వేరే వాళ్ళతో సంబంధం లేదు, మనకే సంబంధం. ఎందుకంటే మాయావాదేర్ కృష్ణేర్ అపరాధి. చైతన్య మహాప్రభు చెప్పింది, మాయావాద భాష్యసునులే హోయ్ సర్వనాశ్. సో జాగ్రత్త పడాలి, ఎందుకంటే చాలా మంది డివోటీస్ రూపంలో ఉండి కూడా మాయావాదం చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. దానికి ఒక ఉదాహరణ రామచంద్రపురి. రామచంద్రపురి డివోటీ రూపంలో ఉన్న మాయావాద భాష్యం చెప్పాడు. కాబట్టి మాధవేంద్రపురి వెంటనే అతన్ని వెనక్కి వెళ్ళిపోమని చెప్పేసాడు. ఎనివే, అదొక పెద్ద స్టోరీ. తన పాయింట్ ఏంటంటే, మాయావాదులకి బ్రహ్మవాదులకి ఉన్న ముఖ్యమైనటువంటి తేడా ఏమిటంటే, బ్రహ్మవాదులు భగవంతుడికి నిరాకార రూపం స్వీకరించినప్పటికీ సాకార రూపం ఉందా లేదా అనేటువంటి దాని మీద వారికి స్పష్టత లేదు. కానీ మాయావాదులు ఏమంటారు, భగవంతుడికి సాకార రూపం ఉండే అవకాశమే లేదు అనుకునేటువంటి వాళ్ళు మాయావాదులు. ఒకవేళ సాకార రూపం ఉంది అని అంటే అది భౌతికం అని నిర్ధారణ చేసేవాళ్ళు. నువ్వు పరమసత్యానికి ఒక సాకార రూపాన్ని ఇచ్చినట్లయితే అది భౌతికం అని నిర్ధారించి చెప్పేటువంటి వాడు మాయావాది. బ్రహ్మవాది అలా చెప్పే తెగింపు చేయడం అన్నమాట. బ్రహ్మవాది అలా చేయడు. బ్రహ్మవాది ఉదాహరణకి ఈ చతుష్కుమారులు ఉన్నారు కదా, ఈ చతుష్కుమారులు మనకు భాగవతంలో చాలా చక్కని శ్లోకం ఉంది, నాకు గుర్తులేదు ఆ శ్లోకం. శ్లోకం గుర్తులేదు, బట్ ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ శ్లోక. వారు ఈ తులసి భగవంతుడి యొక్క పాద పద్మాల దగ్గర తులసి యొక్క గంధం వారి యొక్క ముక్కుపుటలకు సోకినప్పుడు వారు తన్మయత్వానికి గురై వాళ్ళు ఇలా అనుకుంటున్నారంట. ఏంటి, మనకి భౌతికమైనటువంటిది ఏది కూడా మనల్లో అలజడిని సృష్టించదు కదా, మరి అలాంటి భౌతికమైనటువంటిది అలజడిని సృష్టించినప్పుడు ఈ తులసి గంధం, ఈ పాద పద్మాల నుంచి వచ్చేటువంటి ఈ సువాసన మనకి అలజడిని సృష్టిస్తుంది అంటే ఇది తప్పనిసరిగా ఏమై ఉంటుంది, భౌతికానికి అతీతమైనటువంటిది అయి ఉంటుంది అని అప్పుడు భగవంతుడికి వారు శరణాగతి పొందారు. ఒకవేళ వాళ్ళు మాయవాదులు అయి ఉంటే ఏమైండే చెప్పండి, వాళ్ళు బ్రహ్మవాదులు కాబట్టి వాళ్ళు దాన్ని స్వీకరించారు, మాయవాదులు అయి ఉంటే ఏమండి. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ఏమి విస్మరించేవాళ్ళు, ఇది భౌతికం అని విస్మరించి వెళ్ళిపోయింది వాళ్ళమాట. అది తేడా మాయావాదులకి బ్రహ్మవాదులకి, ఇద్దరికి తేడా. మాయావాది సార్ సినికల్ ఫెలోస్. సినికల్ అంటే ఎప్పుడు కూడా విమర్శించేటువంటి వాళ్ళు మాయావాదులు, ఎప్పుడు కూడా తప్పు చూసేటువంటి వాళ్ళు మాయావాదులు. వాళ్ళు సత్యాన్ని అన్వేషించరు, సత్యాన్ని నిరసిస్తారు. వాళ్ళు నిరసనే వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి పద్ధతి. నేతి 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 నేతి, దట్ ఈస్ మాయావాద బిజినెస్. ఏది 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 బ్రహ్మవాది బిజినెస్. అర్థమైందా, రెండింటికి తేడా అర్థమైందా? ఏది 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 బ్రహ్మవాది బిజినెస్, నేతి 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 మాయవాది బిజినెస్. రెండింటికి కొద్దిగా చిన్న హెయిర్ లైన్ డిఫరెన్స్ ఉంది, అది మాయవాది బిజినెస్. చాలా మంది పరమాత్మవాదులు కూడా మాయావాదులే, బట్ వాళ్ళు పూర్తి స్థాయి పరమాత్మ సిద్ధాంతాన్ని పూర్తిగా గ్రహించలేరు, ఎందుకంటే మాయావాదులు కాబట్టి. వాళ్ళు పూర్తి స్థాయికి వెళ్లేరు, వాళ్ళు ఎక్కడికి, ధారణ ధ్యాన సమాధి వరకు వెళ్లేరు అన్నాడు. ఇవన్నీ కొద్ది కష్టంగా ఉన్నాయా, నేను ఇవన్నీ చెప్తుంటే పర్వాలేదు, అంటే ఉపయోగకరంగా ఉన్నాయా లేదా? ఒకటి మాత్రం దయచేసి అనుకోకండి, ఇవి మాకెందుకు మాకెందుకు అని మాత్రం అనుకోకండి. వీటిని చాలా డీప్గా స్టడీ చేయడం మన ధర్మం చాలా. అవును, వాళ్ళు అడుగుతారు, అప్పుడు మనం నోళ్ళు ఎల్లబెట్టేస్తే అప్పుడు ఉపయోగం లేదు. ఎలా చెప్తావు నువ్వు? అవును, రైట్, నిజం. ఆయన చెప్తుంది నిజం, ఊరికి మీరేదో అలా అనుకోవద్దు, ఆయన చెప్తుంది నిజం. మంచి పని చేశారు. మళ్ళీ అక్కడ పబ్లిక్ లో కనుక మనం పెట్టుకుంటే చెత్త అయిపోయింది. మీరు వెళ్ళి అడగండి, వెరీ గుడ్. ఎదిరించారు, ఛాలెంజెస్. సో అలాంటి యాక్చువల్గా మీరు ప్రీచింగ్ చేసేటప్పుడు అంతెందుకు, మొన్న సండే నేను యూత్ క్లాస్, నేను ఫౌండేషన్ క్లాస్ చెప్పేటప్పుడు ఒక ఇద్దరు క్లాస్ అయిపోయిన తర్వాత, హౌ కెన్ యూ ఎస్టాబ్లిష్ లార్డ్ చైతన్య యాజ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్, వేర్ ఇస్ ఇట్ మెన్షన్ అని చెప్పి అడిగారు. అంటే చైతన్య మహాప్రభు దేవాది దేవుడని మీరు ఎలా నిరూపించగలరు చెప్పండి, ఏ వేదాల్లో ఉంది, ఎక్కడుంది అని చెప్పేసి అడిగారు. సో అప్పుడు ప్రభుపాదులు వారి కృప వల్ల మనకి ప్రభుపాదులు వారు చెప్పింది ఏంటంటే వేదాల యొక్క సారాంశం ఏమిటి, భాగవతం. కాబట్టి భాగవతంలో ఏదైతే రాశారో భాగవతమే మనకి రిఫరెన్స్ పాయింట్. భాగవతంలో చైతన్య మహాప్రభు ప్రస్తావన వచ్చిందా లేదా, ఎన్ని దగ్గరలో వచ్చింది, ఎక్కడెక్కడ వచ్చింది చెప్పగలరు ఎవరైనా? 2 times ప్రస్తావన వచ్చింది. ఎక్కడ? 11th canto మీరు ఈ మధ్యకాలంలో 11th canto మనం భాగవతంలో చెప్పుకుంటున్నాం కదా, అది వచ్చిందా? వర్స్ అయిపోయిందా? అయిపోయిందా? ఏంటది ఆ వర్స్ ఏమిటి? కృష్ణవర్ణం త్విషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయర్ యజంతి సుమేధసః. ఇది ఒక రిఫరెన్స్ పాయింట్. ఇంకొక రిఫరెన్స్ పాయింట్ ఉంది, అదేమిటది చెప్పగలరా? విన్నారా? అది భాగవతంలో లేదు. భాగవతంలో ఉంది అది. ఇంకో రిఫరెన్స్ పాయింట్ ఉంది, వెరీ ఫేమస్ రిఫరెన్స్ పాయింట్, నాకు గుర్తున్నటువంటిది. ప్రహ్లాద్ మారా ప్రేయర్స్ లో త్రియుగ చెన్నావు కలౌ చెన్నహ్ కలౌ అనే మాట వస్తుంది. త్రియుగ చెన్నహ్ కలౌ, నాకు పూర్తి శ్లోకం గుర్తులేదు. 7th canto ప్రహ్లాద్ ప్యాసిఫైస్ లార్డ్ నరసింహ ఆ చాప్టర్ లో, 9th chapter లో ప్రహ్లాద్ ఈ మాట అంటాడనమాట. ఓ ప్రభు, నిన్ను త్రియుగానే అంటారు. త్రియుగ అనంటే 3 యుగాల్లో మాత్రమే నువ్వు ఆవిర్భవిస్తావు. బట్ కలియుగంలో ఎలా ఆవిర్భవిస్తావు అనంటే చెన్న కలవు. చెన్న అనంటే చెన్నావతారం. చెన్నావతారం అంటే కవర్డ్ ఇన్కార్నేషన్, అంటే నువ్వు భగవంతుడిగా చెప్పుకోవు, భగవంతుడిగా బయటపడవు, బట్ నువ్వు భగవంతుడివే. చెన్న కలవు కలియుగంలో ఆ రకంగా ఆవిర్భవిస్తావు అని చెప్పేసి ప్రహ్లాద్ మహారాజ్ ప్రేయర్స్ లో నరసింహస్వామిని ప్రార్థిస్తూ ఉందన్నమాట. దట్ ఈస్ అనదర్ రిఫరెన్స్ పాయింట్ ఆఫ్ లార్డ్ చైతన్యస్ యాజ్ ద సుప్రీం లార్డ్. సో అలా 2, 3, 4 ఇంకా చాలా ఉన్నాయి. వేరే స్కంద పురాణంలో ఉంది, లేకపోతే పద్మ పురాణంలో ఉంది, లేదా వేరే పురాణాల్లో లార్డ్ చైతన్య, ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతంలో ఉంది. మహాభారతంలో నిష్ఠా శాంతి పరాయణ, ఎవరికైనా గుర్తుందా శ్లోకం? నిష్ఠాశాంతి పరాయణ సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగది సన్యాసకృచ్చమః శాంత నిష్ఠాశాంతి పరాయణ. వెరీ క్లియర్లీ ఇట్ ఈస్ ఇండికేటింగ్ టు లార్డ్ చైతన్య మహాప్రభు. నా పాయింట్ ఏంటంటే, నాకు ఈ శ్లోకాలు గుర్తుకు రాక, లేకపోతే కనీసం రిఫరెన్స్ పాయింట్లైనా గుర్తుకు రాకపోతే, అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే, మీరు ఎగ్జాజరేట్ చేసి ఒక సన్యాసిని ఏమని చెప్తున్నారు, దేవాదేవుడు అని చెప్తున్నారని ఆయన ఎస్టాబ్లిష్ చేయబడి అనమాట. అలాంటి సందర్భాలు చాలా ఎదురవుతాయి మనకి. మనకి పట్టు లేదనుకోండి, శాస్త్రం మీద పట్టు లేదనుకోండి, అప్పుడు మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దానికి విరుద్ధంగా వేరే వాళ్ళు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం. కాబట్టి మీరు అందరూ కూడా నేర్చుకోవాల్సిన ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అప్లైడ్ నాలెడ్జ్, దిస్ ఈజ్ ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇట్ నాట్ థియరిటికల్ నాలెడ్జ్, అప్లైడ్ నాలెడ్జ్. సో ఈరోజు మనం నేర్చుకుంది 3 manifestations ఆఫ్ ది అబ్సల్యూట్ ట్రూత్, బ్రహ్మము, పరమాత్మ, భగవాన్. ప్రభుపాదులు వారు ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్, బట్ చాలా పవర్ఫుల్ పాయింట్ చెప్తారు, అది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా మాయావాదుల యొక్క ఆర్గ్యుమెంట్ ఏమిటి, ఈ ఈ మన భక్తుల్ని మాయావాదులు ఎలా దూషిస్తారు చెప్పండి? మాయావాదులు భక్తుల్ని ఎలా తోలనాడతారు? మీరు ఎప్పుడైనా విన్నారా, లేకపోతే ఎప్పుడైనా అలాంటి పరిస్థితి ఎదురైందా? మాయావాదులు చూపించే లోపం ఏమిటి, భక్తుల్లో చూపించే లోపం ఏమిటి? వెరీ గుడ్, సెంటిమెంటల్ అంటే ఏమిటి, వాట్ ఈస్ దేర్ సెంటిమెంటాలిటీ అకార్డింగ్ టు దెమ్? ఏమిటా సెంటిమెంటాలిటీ ఏమిటి? ఓకే, దే డోంట్ హ్యావ్ నాలెడ్జ్, బట్ ఏ నాలెడ్జ్ లేదు. వాళ్ళు ఏమంటారు తెలుసా మాయావాదులు, మీరు అపరిమితుడు అయినటువంటి ఆ భగవంతుణ్ణి, లేదా అపరిమితమైనటువంటి ఆ సత్యాన్ని మీరేం చేస్తున్నారంటే, దానికి ఒక చిన్న రూపాన్ని ఇచ్చి దాన్ని లిమిటెడ్ చేస్తున్నారు. యు ఆర్ మేకింగ్ అన్ అన్లిమిటెడ్ టు లిమిటెడ్, దట్ ఈజ్ యువర్ మిస్టేక్ అని మాయావాదులు దెప్పి పొడుస్తారు అన్నమాట. ఎవరిని? భక్తుల్ని దెప్పిపొడుస్తారు మాయావాదులు. మరి అలాంటి దెప్పిపొడిస్తే మాయావాదులకి ధీటుగా సమాధానం చెప్పడం మనకి ప్రభుపాదుల వారు నేర్పారు. ఏముంటుంది, వాళ్ళు పళ్ళు ఇరిచేటట్టు చెప్పారు ప్రభుపాదుల వారు. వాళ్ళు ఒక ఒక మాట అనేస్తారు, ఏమిటి, రూపము లేదు, అబ్సల్యూట్ ట్రూత్ కి రూపం లేదు అని అంటారు. అబ్సల్యూట్ ట్రూత్ కి రూపం లేదు అని అంటారు వాళ్ళు. మనమేమంటాం, అబ్సల్యూట్ ట్రూత్ కి రూపం ఉంది అని అంటాం. దీన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేసేది ఎట్లా? ప్రభుపాదుల వారు ఇచ్చే సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏదైతే సర్వానికి సర్వము దేని నుంచి అయితే జనిస్తుందో ఆ జనింప చేసేదానికి ఉండేటువంటి లక్షణాలు జనించిన వాటికంటే ఉండే లక్షణాల కంటే ఎక్కువ ఇది ఉండాలి. జనింపజేసేదానికి జనించిన దానికంటే ఎక్కువ లక్షణాలు ఉండాలి. అంటే పచ్చి తెలుగులో చెప్తున్నాను, డూ ఫాలో, ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఏదైతే జనింపజేస్తుందో జనింపజేసేదానికి జనింపజేసిన దానికంటే ఎక్కువ లక్షణాలు ఉండాలి. సపోజ్ మనందరం కూడా జనింపజేసినటువంటి వాళ్ళం, జన్మించినటువంటి వాళ్ళం, మనకి ఆకారం ఉంది, మరి ఎవరికి ఆకారం లేదు? మనల్ని జన్మింపజేసినటువంటి ఆ పరసత్యానికి పరమతత్వానికి ఆకారం లేదంటే దాని అర్థం ఏంటంటే, సోర్స్ డస్ నాట్ హ్యావ్ ది క్వాలిటీస్ ఆఫ్ ది మేనిఫెస్ట్. సోర్స్ కు లేని క్వాలిటీస్ మేనిఫెస్టెడ్ ఆ సోర్స్ నుంచి ఉద్భవించిన దానికి ఉన్నాయనడం ఎంతైతే హాస్యాస్పదమో. సత్యానికేమో రూపం లేదు, సత్యం నుంచి వచ్చినటువంటి మనకి మాత్రం రూపం ఉంది అనడం అది కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే అర్థమైందా, లాజిక్ అర్థమైందా మీకు? మనకు రూపం ఉంది అని అంటే ఎవరికి రూపం ఉంటే మనకు ఉంటుంది, భగవంతుడి రూపం ఉంటేనే ఉంటుంది. లేకపోతే నీకెక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఆయన నుంచి ఉద్భవించావు అంటే నీకు రూపం ఉంది అని అంటే భగవంతుడి రూపం ఉండే ఉంటుంది. అయితే మన రూపం వేరు, ఆయన రూపం వేరు అయి ఉండొచ్చు, బట్ రూపం అనే భావన ఉంది అని అంటే అర్థం ఏంటి? అది ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి? రూప భావన ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి? భగవంతుడి నుంచి వచ్చి ఉండాలి. కాబట్టి ఆ రూపం సచ్చిదానంద రూపం, ఇదేమో అసత్ అచిత్ నిరానంద రూపం, అంతే తేడా. బట్ రూపం అక్కడి నుంచే ఉంది, ఒరిజిన్ ఈజ్ రూపం. సో ది అన్లిమిటెడ్ లార్డ్ హ్యాస్ మేనిఫెస్టెడ్ యాజ్ నిరాకార అండ్ ఆల్సో సాకార, బోత్ ఆర్ దేర్ ఇన్ ది అన్లిమిటెడ్ లార్డ్. పరమసత్యం నిరాకార రూపంలోనూ ఉన్నది, సాకార రూపంలోనే ఉంది, రెండు రూపాల్లోనే కూడా ఉన్నది. బట్ మాయావాదులు గ్రహించేది కేవలం నిరాకార రూపమే గ్రహిస్తారు, వారు సాకార రూపాన్ని వారు గ్రహించలేరు. సాకార రూపానికి వారు దెప్పి పొడుస్తారు. ఏమంటారు, సాకార రూపం కూడాను అది అద్భుతమైనటువంటిది లేదా దివ్యమైనటువంటిది అని వారు ఒప్పుకోరు. వారు ఏమంటారు, ఆ సాకార రూపం భౌతికం అంటారు. మనకెలా అయితే ఈ సాకార రూపం భౌతికం, అలాగే భగవంతుడి యొక్క రూపం కూడా భౌతికం అంటారు అన్నమాట. అది మాయావాదులు చేసే పెద్ద తప్పు. ప్రభుపాదులు వారు అందుకే అంటున్నారు, ఈ మాయావాదీస్ ఆర్ ది అపరాధీస్ ఆఫ్ ది లార్డ్. ఎందుకనంటే దే డినై ది ట్రాన్సెండెంటల్ ఫామ్ ఆఫ్ ది లార్డ్, దట్ ఈస్ వై దే ఆర్ అపరాధీస్. సో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ మాయావాదీస్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ మాయావాదీస్, కన్ఫ్యూజ్డ్ మాయావాదీస్. మాయావాది కూడా సరిగ్గా తెలియదు వాళ్ళకి, వాళ్ళ సిద్ధాంతం వాళ్ళకి తెలియదు సరిగ్గా. అసలు వైష్ణవులకు తెలిసినంతగా మాయావాదుల సిద్ధాంతం మాయావాదులకు తెలియదు. మాయావాదుల సిద్ధాంతం ఎవరికి బాగా తెలుసు? వైష్ణవులకు బాగా తెలుసు. అందుకే మాయావాద సిద్ధాంతం ఏంటి అని తెలుసుకోవడానికి మనం శంకరాచార్య భాష్యం చదవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరి భాష్యం చదివితే తెలిసిపోద్ది ఏమిటో మాయావాది భాష్యం అంటే, ప్రభుపాదులు వారి భాష్యం చదివితే తెలుస్తుంది, శంకరాచార్య భాష్యం తెలియాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ రామానుజాచార్య is the first person who broke in this mayavada conception. Elaga telsa ayanku oka guru undevadu, mayavada guru undevadu telsa, ayana mayavada guru peru telsa, Ramanujacharya yokka mayavada guru peru telsa evarikana? Come on, manam south india lo unnam, south india lo mukhyamainatuvanti acharyulu evaru? Ramanujacharya. Ramanujacharya garu itti vruttantam manaku baaga telisundali, కనీసం విని ఉండాలి. ప్రభు ఎవరో ఎన్నోసార్లు చెప్పుకుంటారు ఎంతో మంది స్పీకర్స్. ఫస్ట్ గురువు. చిచ్చిచ్చి గోస్ట్ పోనీ ద వైష్ణవ, దిస్ ఫెలో ఇది మాయావాది. యాదవ ప్రకాష్ విన్నారా, పేరు విన్నారా? యాదవ ప్రకాష్ ఇది మాయవాద గురు. అప్పుడు రామానుజాచార్యకి చాలా చిన్నవాడు ఆయన. రెండు సార్లు యాదవ ప్రకాష్ స్కూల్లో మా ఈ రామానుజాచార్యుల వారు యాదవ ప్రకాష్తో పర్సనల్ గా యుద్ధం జరిగింది. పర్సనల్ గా మాటలు ఆర్గ్యుమెంట్ జరిగింది ఇద్దరికి, రెండే రెండు సందర్భాల్లో. మొట్టమొదటి సందర్భం ఏంటంటే కప్యాసం అనేటువంటి సందర్భంలో జరిగింది. కప్యాసం అని అంటే భగవంతుడి యొక్క కళ్ళని యాదవ ప్రకాష్ దేంతో పోల్చాడంటే ద రేర్ ఎండ్ ఆఫ్ ది మంకీ, అంటే కోతి ముడ్డితో పోల్చాడు. అది ఎర్రగా ఉంటుంది చూస్తారా, కోతి వెనక భాగం, తోక కింద భాగం ఎర్రగా ఉంటుంది. అది వింటే, అది వినగానే రామానుజాచార్యులకి చాలా బాధ కలిగి అప్పుడు ఆయన మసాజ్ చేస్తున్నాడు, యాదవ ప్రకాష్ ని మసాజ్ చేస్తున్నాడు అన్నమాట. వెంటనే కళ్ళ నుంచి విపరీతంగా నీరు కారిపోతుంది అన్నమాట, అది తట్టుకోలేక నీరు కారిపోతుంది అన్నమాట. నీరు కారిపోతుంటే యాదవ ప్రకాష్ అడిగాడు, ఎందుకు నువ్వు ఇంత బాధపడుతున్నావు, ఏంటి కారణం ఏంటంటే మీరు భగవంతుడి యొక్క దివ్యమంగళ రూపంలో అతి ముఖ్యమైనటువంటి కన్నుని ఇంత తుచ్ఛంగా మీరు పోలుస్తారా అని అప్పుడు ఆయన కప్యాసానికి వేరే ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఏమిటో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ఏంటంటే, వెన్ ద రెడ్నెస్ ఆఫ్ ద సన్ కమ్స్ దెన్ ది లోటస్ బికమ్స్ బ్లోజమ్డ్, అంటే ఎర్రని సూర్యుడు ఉదయించినప్పుడు ఏమవుతుంది, కలువు పువ్వు విప్పారుతుంది. సో అలా భగవంతుడి యొక్క కళ్ళు ఉన్నాయి, అది కప్యాసానికి నిజమైనటువంటి అర్థం అని చెప్పి రామానుజాచార్యుల వారు చెప్తారు. అప్పుడు సగం రామానుజాచార్యుల వారంటే చాలా నెగిటివ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది అనమాట ఎవరికి, యాదవ ప్రకాష్. ఇలా కొన్ని సంవత్సరాల పాటు జరుగుతుంది, ఎడ్యుకేషన్ జరుగుతూ ఉంటుంది. రెండో ఎన్కౌంటర్లో, ఇది చాలా ముఖ్యమైనటువంటి ఎన్కౌంటర్, రెండో ఎన్కౌంటర్లో ఆయన పరమసత్యం గురించి వివరిస్తూ, ఎవరు, యాదవ్ ప్రకాష్ పరమసత్యం గురించి వివరిస్తూ ఈ మాట అంటాడు, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మం, బ్రహ్మ అని అంటాడు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే ఏమిటి అర్థం అంట, బ్రహ్మము సత్యము, బ్రహ్మమే అనంతము, బ్రహ్మమే జ్ఞానము. అర్థమవుతుందా ఈ మాట, కొద్ది కష్టం ఉందా? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. రామానుజాచార్యులు వెంటనే ఆర్గ్యూ చేస్తారు, మీరు సత్యము జ్ఞానము అనంతం బ్రహ్మ అంటే అర్థం ఈ బ్రహ్మమే సత్యము, బ్రహ్మమే అనంతము, బ్రహ్మమే జ్ఞానం అని కాదు, ఇవి బ్రహ్మము యొక్క కొన్ని లక్షణాలు అని చెప్పేసి అంటే, దీస్ ఆర్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ ది ట్రూత్, దిస్ ఈజ్ నాట్ ది ట్రూత్, దీస్ ఆర్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ ది ట్రూత్. ట్రూత్ ఈజ్ డిఫరెంట్ అండ్ అట్రిబ్యూట్స్ ఆర్ డిఫరెంట్. అర్థం కాల, రెండింటికి తేడా అర్థమైందా? సత్యం అనేటువంటిది ట్రూత్ యొక్క ఇంకొక రూపం, అది ఒక అట్రిబ్యూట్, అట్రిబ్యూట్ అంటే లక్షణం. అలాగే జ్ఞానం ట్రూత్ యొక్క ఒక లక్షణం, అనంతం ట్రూత్ యొక్క ఒక లక్షణం. కానీ మీరేమంటున్నారు, అదే సత్యం అదే జ్ఞానం అదే అనంతం అని చెప్పేసి అంటున్నారు. సపోజ్ నేనున్నా అనుకోండి, నేనున్నాను అంటే నాకు కొన్ని లక్షణాలు ఉన్నాయి, ఆ లక్షణాలు కొన్ని ఏవైతే లక్షణాలు, ఆ లక్షణాలే నేను అనడానికి చెప్పడానికి వీల్లేదు, నా నుంచి వచ్చినటువంటివే లక్షణాలు. అర్థమవుతుందా తేడా? అర్థమవుతుందా? కాబట్టి సత్యము జ్ఞానము అనంతము అనేటువంటివి బ్రహ్మ యొక్క లక్షణాలు, బ్రహ్మ అంటే పరబ్రహ్మం యొక్క లక్షణాలు లేదా దేవాదిదేవుని యొక్క, అవి కొన్ని మేనిఫెస్టేషన్స్, కొన్ని అట్రిబ్యూట్స్ అవి. సో ఇది ఎప్పుడైతే అంటాడో ఆయన చాలా కోపం వచ్చేసి ఆయన సమాధానం చెప్పలేకపోతాడు అన్నమాట. సమాధానం చెప్పలేక ఆ రాత్రి ఆయన నిద్రలో నిద్రపోతూ ఉంటే భగవంతుడు కనబడి, ఆ వ్యక్తి ఎవరో నీకు తెలీదు, నువ్వు చాలా పెద్ద అపరాధం చేస్తున్నావు, ఆ క్రోడ్ని తర్వాత జరుగుతుంది అనుకోండి, ఇది ఆ వెంటనే జరుగుతుంది, కొద్ది రోజుల తర్వాత జరుగుతుంది, నువ్వు అతని దగ్గరికి వెళ్లి క్షమాపణ అడిగి ఆయనకి శిష్యుడు నువ్వు అవ్వాలి అని చెప్పేసి భగవంతుడు ఆయన కళ్ళలోకి వచ్చి చెప్తాడు. అప్పుడు యాదవ ప్రకాష్ తర్వాత రోజు లేచి రామానుజాచార్యులు వారి దగ్గరకు వచ్చి ఆయన ఆయన పాదాల మీద పడి క్షమాపణ అడిగి అప్పుడు ఆయన శిష్యుడు అవుతాడు అన్నమాట. సో యాదవ ప్రకాష్ బికమ్స్ రామానుజాచార్యస్ డిసైపుల్. బట్ ఆ ఎక్స్ప్లెనేషన్ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్, అంటే ఆ ఎక్స్ప్లెనేషన్ తో ఈ కుర్రవాడిని నేను ఇంకా ఓడించలేను, ఈ కుర్రవాడు నాకు శిష్యుడిగా నేను పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది అనే పరిస్థితి వచ్చి అతన్ని తగిలేస్తాడు అనమాట, అంటే ఆ స్కూల్ నుంచి వెళ్ళగొట్టేస్తాడు అనమాట. ఎవరు? యాదవ్ ప్రకాష్. హి హస్ సెంట్ హిమ్ అవుట్. ఇఫ్ యు ఆర్ ఆర్గ్యూయింగ్ విత్ మీ వాట్ ఇస్ ద పాయింట్, యూ గెట్ అవుట్ ఆఫ్ ద స్కూల్, గెట్ లాస్ట్ ఫ్రమ్ ద స్కూల్ అని వెళ్ళగొట్టేస్తాడు. సో ఆ రకంగా రామానుజాచార్యులు వారు మొట్టమొదటి ఈ బీజం వేశారనమాట, అంటే ఈ మాయావాద సిద్ధాంతానికి బీజం వేశారనమాట. శంకరాచార్య వచ్చి చెప్పినప్పుడు మాయావాద రామానుజాచార్యులు వారు ఇచ్చిన ఒక చిన్న ఉదాహరణ, శంకరాచార్యులు వారు ఏమంటారంటే భ్రమ లేదా మాయ అంటే అర్థం ఏమిటంటే లేనిదాన్ని ఉన్నదిగా ఊహించుకోవడమే భ్రమ లేదా మాయ అని చెప్తూ దానికి ఉదాహరణగా ఏమంటారు, ఒక తాడుని చూసి ఒక వ్యక్తి ఎలా భావించవచ్చు, దాన్ని పాముగా భావించవచ్చు. ఇది శంకరాచార్యుల వారు చెప్పిన ఉదాహరణ. బట్ యాక్చువల్ గా అక్కడ ఎవరు లేరు, పాము లేదు, ఏముంది, తాడు మాత్రమే ఉంది. ఇదే ఆర్గ్యుమెంట్ పట్టుకొని ఇదే ఆర్గ్యుమెంట్ ని రామానుజాచార్యులు వారు ఎట్లా ప్రూవ్ చేస్తారంటే, మీరు అనేది కరెక్టే, లేనిదాన్ని ఉన్నదిగా ఊహించుకోవడం భ్రమే, కానీ పాము అనేటువంటిది ఒక వస్తువు లేకపోతే, పాము అనేటువంటిది ఒకటి లేకపోతే నాకు అనుమానం ఎందుకు వస్తుంది? కాబట్టి ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటి లేదు రెండు ఉన్నాయి. ఏమిటో రెండు, ఒకటి తాడు ఇంకోటి పాము. కాబట్టి ఏకో బ్రహ్మ ద్వితీయం నాస్తి అనడానికి వీల్లేదు, బ్రహ్మం ఒక్కటే మిగిలినవి అన్ని కూడాను అసత్యాలు అనడానికి వీల్లేదు. నాకు రెండు ఉన్నాయి కాబట్టి నాకు కన్ఫ్యూజన్ వచ్చింది, లేకపోతే నాకు కన్ఫ్యూజనే రాదు కదా. అంటే పాము అనేటువంటిది సత్యము, తాడు అనేటువంటిది కూడా సత్యం. కానీ మీరు చెబుతున్న సిద్ధాంతం ఏంటి, పాము ఒక్కటే సత్యం, తాడు ఒక్కటే సత్యం, పాము అసత్యం అని చెప్తున్నారు. కానీ నేనేమంటున్నాను, పాము సత్యమే తాడు సత్యమే, పాము అనేటువంటిది సత్యం అయ్యింది కాబట్టే నాకు ఈ తాడు పాములాగా అనిపించింది. ఒకవేళ అది సత్యం కాకపోయింటే నాకు తాడుని నేను కన్ఫ్యూజ్ అయ్యి ఉండేవాడినే కాదు అని అంటాడు. ఫినిష్డ్. ఇంత శంకరాచార్యుల యొక్క ఆర్గ్యుమెంట్ మొత్తం కూడాను నాశనం అయిపోయింది, ముక్కలు ముక్కలు చేసేసాడు అనమాట ఈ ఒక్క చిన్న దాంతో. అంటే నేను ఇవన్నీ చెప్తానికి కారణం ఏంటంటే, మీరు ఎవరో మాయావాదుల్ని పట్టుకుని మన ఇద్దరం వాదిద్దామని చెప్పి వాళ్ళతో కూర్చొని చేయడానికి, చైతన్య మహాప్రభు ఎప్పుడు కూడా అలా చేయలేదు. చైతన్య మహాప్రభు తీసుకున్న స్టాన్స్ వేరు, ఆయన మాయావాదులతో తీసుకున్న స్టాన్స్ ఏమిటి, ఎవరికైనా గుర్తుందా ఆయన మాయావాదులతో తీసుకున్న స్టాన్స్ ఏమిటి? ఇట్ వాజ్ వెరీ 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 హంబుల్. ప్రకాశానంద సరస్వతి అండ్ పార్టీతో తీసుకున్న స్టాన్స్ ఏంటి, వాళ్ళు ఎక్కడ కాలు కడుక్కుంటారో అక్కడ కూర్చున్నాడు, కూర్చునుంటే వాళ్ళు తట్టుకోలేకపోయారు అనమాట. ఇంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి వ్యక్తి అక్కడ కూర్చున్నాడు ఏంటి అని తట్టుకోలేక తాళలేక దయచేసి వచ్చి మాతో కూర్చుండి అని వాళ్ళు ఆహ్వానించి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి మెల్లగా డిస్కషన్లోకి వెళ్లారు. డిస్కషన్లోకి వెళ్ళిన తర్వాత శుభ్రంగా వాళ్ళని చిత్తు చిత్తు చేసి పడేశారు. బట్ మొదటి ఎత్తు మాత్రం అది కాదు, మొదట వాళ్ళని అటాక్ చేయడం అలా అటాక్ చేయలేదు. దేంతో వాళ్ళని గెలిచారు, చైతన్య మహాప్రభు వినయంతో గెలిచారు. అదేవిధంగా సార్వభౌమ భట్టాచార్యను కూడా నన్ను గెలిచింది ఎలా, వినంతోనే గెలిచారు. ఆర్గ్యుమెంట్ ఫస్ట్ చేయలే, ఆయన వారం రోజులు చెప్తూ ఉంటే ఈయన ఎలా మెదలకుండా కదలకుండా అలా చూస్తూనే ఉన్నాడు. ఈయనకి బెంబేలు ఎత్తిపోయాడు అనమాట సార్వభౌమ భట్టాచార్య. వారం రోజులు నేను చెప్తున్నాను, నువ్వు కదలలేదు, మెదలలేదు, ఊ అనట్లేదు, ఆ అనట్లేదు, సంతోషం చూపించట్లేదు, దుఃఖం చూపించట్లేదు, ఏం చేయట్లేదు, ఏం జరుగుతుంది, ఇంతకీ నేను చెప్పిందంతా నువ్వు స్వీకరిస్తున్నావా లేదా అని అడిగితే అప్పుడు చైతన్య మహాప్రభు చెప్పడం మొదలెట్టాడు, నువ్వు చెప్పిందంతా సొల్లు తప్పు అని చెప్పి మొత్తం చెప్పడం మొదలెట్టాడు. సో నా పాయింట్ ఏంటంటే, ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని ఎవరి మీద బలప్రయోగం చేయడం కోసం కాదు, ఈ ఆర్గ్యుమెంట్స్ మన కన్విక్షన్ ని, మన ఉత్కృష్టమైన సిద్ధాంతం, మన సిద్ధాంతం ఎంత గొప్పది అని తెలుసుకోవడం కోసం మనం ఈ ఆర్గ్యుమెంట్స్ అనేటువంటివి నేర్చుకుంటున్నాం. కానీ ఇంకొకరి మీద పడేసి వాళ్ళని ఆర్గ్యుమెంట్ లో గెలిచేసి నేను గొప్పవాడిని నిరూపించుకోవడం కోసం కాదు. సో దయచేసి దీన్ని అలాంటి దానికి ప్రయోగించకండి. ఒకవేళ అలా ప్రయోగించడానికి మీరు ప్రయత్నం చేసినా మీకు భగవంతుడు ఆ యొక్క ఆర్గ్యుమెంటేటివ్ పవర్ని ఇవ్వడు భగవంతుడు. డెఫినెట్లీ నాలెడ్జ్ కెనాట్ బి ఎక్స్ప్లాయిటెడ్, ఇఫ్ యు వాంట్ టు యూజ్ నాలెడ్జ్ ఫర్ ఎక్స్ప్లాయిటేషన్ యూ విల్ నాట్ గెట్ నాలెడ్జ్. ఎనీవే ఎనీ క్వశ్చన్స్? సో ఈరోజు నేర్చుకునేవి ఇవి, ఇంక తర్వాత ఇంకొన్ని ముఖ్యమైనవి నేర్చుకున్నాం. ఎవరికి దీనికి సంబంధించిన ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి ఎవరికైనా? ఇది ఫిలాసాఫికల్ అని మీకేం బోర్ కొట్టేస్తుందా? ఇది యాక్చువల్గా దిస్ ఈజ్ నాట్ ఫిలాసాఫికల్, ఇట్ ఈస్ అప్లైడ్ ఫిలాసాఫికల్ నాలెడ్జ్, జస్ట్ నాట్ ఫిలాసాఫికల్ నాలెడ్జ్. ఇది ఎలా ఉందంటే ఆర్గ్యుమెంటు, ఒక బాటా కంపెనీ ఏజెంట్ ఒకడు ఉన్నాడంట, వాడిని ఆఫ్రికా పంపించారు కొత్త స్టోర్ ఓపెన్ చేయమని. స్టోర్ ఓపెన్ చేయడానికి ఎంత అవకాశం ఉందో చూసుకొని రారా అని పంపించారండి. పంపిస్తే వాడు వెళ్ళి చూశాడు మొత్తం, ఈ ఆఫ్రికా ఖండంలో ఎవడు కూడాను చెప్పులు వేసుకోవట్లేదంట. వచ్చి రిపోర్ట్ ఒకటి ఇచ్చేసాడు అనమాట, మేనేజ్మెంట్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చాడు. నేను వెళ్ళి చూశానండి, మొత్తం అంతా చూశాను, ఒకడు కూడా చెప్పులు వేసుకునేవాడు లేడు అక్కడ, కాబట్టి మనం అక్కడ కంపెనీ పెడితే దిగాలు, మనం దివాలా ఎత్తేస్తాం అని చెప్పి వచ్చేసాడంట. సో ఈ బాటా కంపెనీ వాళ్ళు మళ్ళీ ఇంకోటి పంపించారంట, ఇంకోటి పంపించి ఇదే ప్రదేశానికి పంపించారు. సో వీడెళ్ళి మొత్తం చూసి వీడు ఇచ్చిన రిపోర్ట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఉంది. ఏంటి ఆపోజిట్గా ఉంది? మనం తొందరగా చాలా అవుట్లెట్లు ఏర్పాటు చేయాలి అక్కడ, ఎందుకు అక్కడ ఒక్కడు కూడా చెప్పులు వేసుకోవట్లేదు, కాబట్టి మనం అక్కడ అవుట్లెట్లు ఎన్ని ఎక్కువ పెడితే అంత గిరాకీ పెరిగే అవకాశం ఉంది. అంతమందికి చెప్పులు ఇవ్వచ్చు మనం, ఇంతమంది చెప్పులు వేసుకోవట్లేదంటే అంతమందికి చెప్పులు ఇవ్వచ్చు. తేడా ఏంటి? ఇద్దరికి మధ్య తేడా ఏంటి? ఒకడు నిరాశావాది, ఇంకోడు ఆశావాది. సో బయట వాళ్ళు బోల్డ్ అన్ని నాన్ సెన్స్ మాటలు మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి మందితో మనం కూడా పోదామా అనే ఐడియా కాదు అని మనం చెప్పాలి వాళ్ళకి. మనం వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, సత్యం అనేటువంటిది నెంబర్ ఆఫ్ పీపుల్ మీద ఆధారపడి ఉంటుంది, ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారనే దాని మీద ఆధారపడి ఉంటుందా, లేకపోతే సత్యం అనేటువంటిది వ్యక్తుల మీద ఆధారపడి ఉండదు, దానికి అతీతమైనటువంటిదే సత్యం. వాళ్ళు పెద్దవాళ్ళని ఎవరు అన్నారు? వాళ్ళు మూర్ఖులు. వాళ్ళు పెద్దవాళ్ళు కాదు, మూర్ఖులు, మహామూర్ఖులు. వాళ్ళు రాస్కల్స్, దొంగ రాస్కల్స్. వాళ్ళు చీటింగ్ చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా. మనకి శాస్త్రంలో ఏం చెప్పారంటే, కలియుగంలో డీమన్స్, డీమన్స్ అంటే రాక్షసులు, బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టి మాయావాద సిద్ధాంతాన్ని మాట్లాడతారంట. వీళ్ళు యాక్చువల్గా వీళ్ళు ఒరిజినల్ పొజిషన్ ఏంటి? వీళ్ళు రాక్షసులు. వీళ్ళు పుట్టే దేంట్లో? బ్రాహ్మణ కుటుంబంలో పుడతారు. అందరు కాదు సుమా, నేను బ్రాహ్మణులందరి గురించి అనట్లేదు, కొంతమంది కొంతమంది డీమన్స్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి మాయావాద సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ఉంటారన్నమాట. సో వాళ్లే వీళ్ళు. వీళ్ళు బాగా మాట్లాడతారు, బాగా ప్రచారం చేస్తారు, చాలా వాక్చాతుర్యం బాగుంటుంది, ఇవన్నీ ఉంటాయి, బట్ వీళ్ళు యాక్చువల్గా డీమన్స్. సో జనాలకు కావాల్సింది మంచి ప్రజ్ఞా పాఠవాలు, వాళ్ళకి మంచి లాంగ్వేజ్లో పట్టు కావాలి, కానీ సత్యం అక్కర్లేదు వాళ్ళకి. మంచి కథలు చెప్పేవాళ్ళు కావాలి, సత్యం అక్కర్లేదు వాళ్ళకి. అందువల్ల ఈ మూర్ఖులందరూ కూడా వాళ్ళకి, మీకు సుమతి శ్లోకం ఒకటి తెలుసా, గంగి గోపాలు గరిటెడైన చాలు, కడవడైననేమి కరము పాలు. ఒక్కడైనా చాలు, ప్రభుపాలు వారు అన్నారు, ఒక్క చంద్రుడు చాలు, ఇన్ని చుక్కల బదులు ఒక్క చంద్రుడు చాలు అని అన్నారు. సో ఒక్కడైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనుకోండి వైష్ణవ సిద్ధాంతం మీద, రేపొద్దున వాడే ప్రచారం చేస్తాడు, వేల మందిని తీసుకొస్తాడు వాడే. మీరు చాలా పెద్ద కోరల నుంచి తప్పొచ్చారే, పెద్ద పాము కోరల నుంచి తప్పుకున్నా సార్, పెద్ద పాము కోరలే. ఇది వైకుంఠపాలలో ఒక పెద్ద పాము ఉంటుంది కదా, వైకుంఠానికి వెళ్లే ముందు ఒక పెద్ద పాము ఉంటుంది కదా, దాని నుంచి తప్పుకొచ్చారు నేను. అవును సార్, ఇక్కడి నుంచి మళ్ళీ వేరే మళ్ళీ మాయవాదుల దగ్గరికి, మీరు మాయవాదుల మీద యుద్ధం ప్రకటించాలి, మీలంటూ యుద్ధం ప్రకటించాల్సింది. యాస్, వెరీ గుడ్, హరిపోవాలి. వెరీ గుడ్, మాయవాది సతీష్ మీద యుద్ధం ప్రకటించాలి మనం. అయిపోయింది, దీక్ష అయిపోయింది. ఓ ఎస్, ఇది ఎంత మూర్ఖత్వం అంటే, ఈ గ్రూప్ లో మీ నాన్న ఎంచుకోవని ఎవడని అన్నాడు అనుకో, అండ్ ఏమన్నా ఈ గ్రూప్ లో మీ నాన్న ఎంచుకోని అంటే వాడికంటే మూర్ఖుడు ఇంకోటి ఉంటాడా అంటే, నాన్న ఎంచుకునేవాడా, నాన్న ఒక్కడే ఉంటాడు, నీ నాన్న నీకుంటాడు. బట్ నీకు నచ్చిన నాన్న ఎంచుకో అన్నాడంటే వాడు ఎంత మూర్ఖుడు. అంతే, అది నీ మీ దేవుడు ఎవడు అడిగాడంటే అర్థం ఏంటంటే మీ నాన్న ఎవడో ఎంచుకో, నీకు ఇష్టం వచ్చిన ఇష్ట నాన్నని ఎంచుకో అని అన్నట్టు అనమాట అర్థం. అంత దుర్మార్గం అనమాట అది. ఇష్ట దైవం ఎంచుకో అని అన్నాడు అని అంటే నీకు ఇష్టమైన నాన్న ఎంచుకోగలవా నువ్వు? తండ్రిని ఎవడో ఎంచుకోగలడా ఈ ప్రపంచంలో? తండ్రిని ఎవడు ఎంచుకునే శక్తి ఎవడికి లేదు, ఒక భగవంతుడికే ఉంది. వేరే వాళ్ళందరూ కూడా చచ్చినట్టు భగవంతుడి యొక్క ఇష్ట ప్రకారం ఏ తండ్రి కడుపులో పుట్టాలో ఆ తండ్రి కడుపులోనే పుట్టాలి, అంతే. ఎంచుకునే శక్తి లేదు. సో ఈ మాయావాదులందరూ చెప్పే మొట్టమొదటి సిద్ధాంతం ఏంటి? ఇష్టదైవం అంటారు కదా, వాళ్ళు మహామూర్ఖులు. ఏదైనా అడిగాడు అండ్ ఇలా అడగాలి అంటే నీకు ఇష్టమైన తండ్రి ఎవడు అని అడగాలి అనమాట. నోరు మూసుకుంటాడు రాసుకెళ్ళి. నీకు ఇష్టమైన తండ్రిని అడిగితే అప్పుడు నోరు మూసుకుంటాడు. అర్థమైందా? ఇష్టమైన తండ్రి లాజిక్ అర్థమైందా అందరికి? ఇష్టమైన తండ్రి ఎవడో ఉండడు, తండ్రి ఎవడో ఒకడే ఉంటాడు, ఇష్టమైన తండ్రి ఉండడు. వాళ్ళు దవడ పళ్ళు ఊడగొట్టేవాడు ఎవడు లేక గాని, లేకపోతే వాళ్ళు ఎలా ప్రచారం చేస్తారు? కాబట్టి మనం తయారవ్వాలి. నిజంగా దవడ పళ్ళు ఊడగొట్టడానికి కాదు, వాళ్ళ యొక్క కోరల్ని పీకాలి, వాళ్ళ యొక్క ఈ అసత్య కోరల్ని పీకాలి. మనం సరిగ్గా సిద్ధాంతం అర్థం చేసుకో, అంతే. అది సర్వం ప్రభుపాద వారి పుస్తకాలు చదవండి, ఏ కన్ఫ్యూజన్ ఉండదు. వెరీ గుడ్. మన చూడండి ఆయన ఎంత ఓపెన్ గా మాట్లాడుతున్నాడు. గోకులేశ్వరరావు ఆయనకి బ్యాసేజ్ ఏం లేదు. నైస్ డే. ఒకటి వేరే ఎవరు ఏదో అనుకుంటారనే ఆయనకి ఒక ఫీలింగ్ ఏం లేదు. జస్ట్ ఓపెన్ మ్యాన్. ఓ మనం మాయవాది ప్రచారం చేశారన్నమాట. మందులు ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా సంతోషం. ప్రభుపాదులు వారి యొక్క కీర్తి పతాకం మీరు ఎగరవేయాలని నేను కోరుకుంటున్నాను.